దాక్షిణ్యోపకరూపు గట్టియగుతం నిలిచినట్లున్నదే దాక్షిణ్యోపకరూపు గట్టియగుతం తా నిలిచినట్లున్నదే అక్షీణంబగు జ్యోతి మధ్యమున నీలాభం విదం నిల్చు రక్షణి చాటు శ్రీగణముతో రాజిల్లు సర్వేశ రక్షణి చాటు శ్రీగణముతో రాజిల్లు సర్వేశ నా పక్షం గుండి స్ఫురింపుమాయదను నా పక్షం గుండి స్ఫురింపుమాయదను దేవా నీలగల్హేశ్వర నీలగంటేశ్వర
నమస్కారం అందరికి. వినిపిస్తుందా అండి?
వినపడుతుంది.
నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం, పొలాల అమావాస్య రోజు. మళ్ళీ మన మురళిని మొదలెట్టాము ఒక నెల గ్యాప్ తర్వాత. మంచి రోజు మొదలెట్టాం అండ్ అద్భుతమైన సబ్జెక్టు మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం మన సత్సాంగత్యంలో. సో ఇవాళ మన సబ్జెక్టు అందరికీ తెలిసిందే, సూత సంహిత గురించి. వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో మనకి అందించిన సూత సంహిత గురించి మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. ఇది వేదాంత తత్వశాస్త్రానికి మనకి అందించడానికి వచ్చిన గ్రంథం. వేదము, వేదాంతము, పురాణాలు అన్నీ చెప్పదలుచుకున్నది ఒకటే, అదేమిటంటే జ్ఞానం. జ్ఞానం అంటే సత్యాన్ని తెలియజేయడమే. సత్యం అంటే ఒక్కటే, బ్రహ్మము. పురాణాలు, వేదములు సత్కర్మని బోధిస్తాయి. విశ్వాసానికి సంబంధించిన దేవతా విజ్ఞానాన్ని చూపిస్తాయి. పాపాలని పోగొట్టే సత్కర్మల్ని తెలియజేస్తాయి. అభీష్ట సిద్ధిని ఇచ్చే సాధనలు తెలియజేస్తూ క్రమముగా వేదాంత జ్ఞానాన్ని ప్రతిపాదిస్తాయి. బ్రహ్మము గురించి చెప్పడము వేదములు, వేదాంతములు, పురాణాలు యొక్క ప్రయోజనం. పురాణం వేదాంత జ్ఞానం ఇస్తుంది అని చెప్పడానికి పెద్ద ప్రమాణమే ఈ సూత సంహిత. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణంలో ఎంతో విజ్ఞానం ఉంది. ప్రతి పురాణంలోనూ బ్రహ్మము గురించే చెప్పబడుతోంది. పురాణాలు కథాకాలక్షేపాలు కావు. బ్రహ్మము ఎప్పుడూ తప్పుగా ఉంటుంది. ఈ బ్రహ్మజ్ఞానం చెప్పడానికి ఆదిశంకరులు ఆవిర్భవించారు, ఎన్నో పీఠాలు స్థాపించారు. ఆ పీఠాలు నమ్ముకున్న మనము బ్రహ్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. అందుకు తగ్గ సాధనాక్రమాన్ని చక్కగా అందించే గ్రంథమే ఈ సూత సంహిత. ఇందులో పూజలు మొదలుకొని వేదాంత విచారణ వరకు అన్నీ చెప్పబడుతున్నాయి. ఆఖరికి యజ్ఞాలు, దానాలు, క్షేత్రాలు, కర్మలు, ఉపాసనలు అన్నీ చెప్పబడుతున్నాయి. వీటి అన్నిటి లక్ష్యము క్రమముగా మోక్షమే. అందుకే శంకర భగవత్పాదులు వారు దీనిని 18 విధాలుగా 18 పర్యాయాలు దీన్ని పరిశీలించారు. అంటే ఇది ఎంత గొప్ప గ్రంథం అయి ఉంటుంది ఈ సూత సంహిత. అదే విధముగా విద్యారణ్యుల వారు దీనికి భాష్యం రచించారు. అంటే దీని యొక్క ప్రాధాన్యం ఎంతో మనకి తెలుస్తోంది. అలాంటి గ్రంథము గురించి మనకి చెప్పుకునే భాగ్యము, వినే భాగ్యం లభిస్తోంది అంటే ఆ జగద్గురువుల కరుణా కటాక్షం. ఇప్పటిదాకా చెప్పుకున్నది పరమేశ్వరుని అనుగ్రహం లేనిదే జ్ఞానము లేదు. కనుక పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఈశ్వర జ్ఞానం ఉంటేనే ఈశ్వరార్పణ చేస్తాం. ఈశ్వరుణ్ణి ఆరాధించే క్రమమే శివపూజ. దాని తెలియచేస్తూ శివ పూజకి అనుబంధమైన శక్తి పూజను తెలియజేశారు. అది ఇది కలిపితేనే సంపూర్ణమైన పూజ. శివ పూజ, షోడశాక్షరీ పూజ చెబుతూ, పంచాయతన పూజ, అటు తర్వాత శక్తి పూజ చెబుతూ, ఇది 2 విధాలుగా ఉంటుంది అని బాహ్య, అభ్యంతర, మళ్ళీ బాహ్య 2 రకాలు, వైదికీ, తాంత్రికీ అని చెప్పుకున్నాం. వేదముల ప్రకారం చేసేది వైదికీ, తత్వశాస్త్రములు అంటే ఆగమాలు అని అర్థం. తంత్రము అంటే మంత్రశాస్త్రం. బాహ్య పూజలో ప్రధానమైన ఆసనము, ఆవాహనము, అగ్యము, పాద్యము అని షోడశోపచారాలు శివ పూజ శక్తి పూజల్లో చెప్పబడ్డాయి. శక్తి పూజలో మాతృక అత్యంత ప్రధానం. మాతృక అంటే అక్షరమాలిక, అకారం నుండి క్షకారం వరకు ఉన్న అక్షరములు మాతృకలు. మంత్రనాయక సర్వ మాతృకలకి తల్లి వంటిది. 50 అక్షరాల స్వరూపం మాతృక. సర్వ మంత్రాలకి ప్రకాశింపచేసేది, మంత్రాలని ప్రకాశింపజేసేది మాతృక. అక్షరముల్ని అమ్మ రూపంగా తెలుసుకోవడమే నిజమైన అక్షరాభ్యాసం. అమ్మ పూజలో మాతృక చాలా ప్రధానం. ఈ మాతృక బాహ్య పూజగానే చెప్పబడుతూ అది 3 రకాలుగా చేయబడాలి. స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర. స్థూల అంటే బయట పలికే వైఖరి వాక్కు, సూక్ష్మ అంటే బయటకి వచ్చే లోపల మధ్యలో ఉన్నది, సూక్ష్మతర అంటే బయటకి వినబడింది. ఇవి గురూపదేశంతోనే తెలుసుకోవాలి. మాతృకా వర్ణరూపిణి అయిన తల్లిని 3 రూపాలు స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర రూపములతో పూజించాలి. ఇప్పటిదాకా చెప్పుకున్న పూజ బాహ్య పూజ. ఇప్పుడు మన మొదటి స్పీకర్ శివరాణి గారు అభ్యంతర పూజ గురించి వివరిస్తారు.
నమస్కారం అండి. ధన్యవాదాలండి శాంతి గారు. నా వాయిస్ వినబడుతుందండి?
కనిపిస్తుందండి, బ్రహ్మాండంగా
అనిపిస్తుంది. ఇప్పుడు పరశివ తత్వం గురించి చిన్న ప్రార్థనా శ్లోకం ప్రారంభించుకుందాం అంటే దాంతో ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం. ఇక ఆ పరశివ తత్వం ఎలా ఉంటుంది అంటే అనంత ఆనందాంబోధాపుని అద్భుత విక్రమం అంబికాపతీశానం అనిశం ప్రణమామ్యహం. ఇది తర్వాత ఇప్పుడు సూత సంహితలో యోగ శాస్త్రం ఉంది, ఉపాసన శాస్త్రం ఉంది, శివతత్వం ఉంది, కర్మ భక్తి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే నేను ఎంచుకున్నది ఏంటంటే ఉపాసన మార్గం ఎంచుకున్నాను. సూత సంహిత అనేది పురాణాల్లో వేదాంతం అన్నమాట. ఉపాసన అంటే ఏమిటి కొన్ని తెలుసుకుందాం మనం. ఉపాసన అంటే యథార్థమైన భావనలు నిర్మాణం చేసుకునుట ఉపాసన. యథార్థమైన భావనలు అంటే సత్యము, నిత్యమైన బ్రహ్మం గురించి విచారణ, ఆత్మ విచారణ, ఇవన్నీ యథార్థమైనవి. ఇక మనస్సు ఈశ్వరుని గుర్తు చేసుకునుటే ఉపాసన అనబడుతుంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనస్సు ఈశ్వరుని వైపు మళ్లించుట కూడా ఉపాసన అనబడుతుంది. దైవశక్తిని తలపోయుట కూడా ఉపాసన అనబడుతుంది. ఏకత్వమును దర్శించుటే ఉపాసన. ఇంకోటి భావన చేస్తే ఉపాసన, తెలుసుకుంటే జ్ఞానము. ఉప అంటే దగ్గర, ఆసనము అంటే కూర్చునేది. ఈశ్వరునికి దగ్గరగా కూర్చునేది లేదు దగ్గరగా చేర్చున్నది ఉపాసన. ఈ ఉపాసన చాలా సైలెంట్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు సంతోషం కలిగింది అనుకోవడం సంసార లక్షణం. ఈ సంతోషం పరమాత్మ కలిగించాడు అనే భావన ఉపాసన అనబడుతుంది. అందులో భాగమే సేవనము, చింతనము, పూజనము, ఆరాధనము, నిర్గుణ ఉపాసన, సగుణ ఉపాసన, పరాపర విద్యలు ఎన్నో చెప్పుకుంటామన్నట్టు. అలా ఇప్పుడు అభ్యంతర పూజ ఉపాసన అంటే ఏమిటి? దాన్నే అంతరంగ ఉపాసన అని కూడా చెప్తాం. ఇప్పుడు ద్రవ్యము ఉంటుంది అనుకోండి, ద్రవ్యము కనబడే వస్తువును అంటే విగ్రహం అనుకోండి, అది ఉపాసించడం కొంత సుగమం. అంతరంగ ఉపాసన క్లిష్టమైనది. అందుకే అమ్మవారి లలిత అమ్మవారి నామం ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనింది. బాహ్య పూజ చేయగా చేయగా అంతరంగంగా ఒక చిత్తస్వరూప ఆత్మ ఉన్నాడనే ఎరుక మనకు కలుగుతుంది. పరాశక్తి యొక్క అభ్యంతర పూజ ఎలా ఉంటుందంటే పురాణం కూడా దృఢమైన బ్రహ్మం గురించి చెప్తుంది, ఏం సందేహం లేదు అందులో. ఇప్పుడు ఇంద్రుణ్ణి ఆరాధించే పూజ శివ పూజ, శివ పూజ అనుబంధ పూజ శక్తి పూజ. ఏ దేవతను పూజిస్తున్నామో ఆ దేవత చిహ్నంగా ఉండేది లింగము. ఇక అభ్యంతర పూజకు అధికార అర్హత ఏమిటి అంటే విగ్రహం లేకుండా అంతర్ముఖ అవడం అర్హత. ఇప్పుడు ఆ పూజ ఈ పూజ 3 విధాలుగా ఉంటుంది. పర, అపర, పరాపర. మనకు ఒక నామం కూడా ఉంది, నిస్త్రైగుణ్య పరాపర అనే లలితానామం ఉంది. పర అంటే బ్రహ్మము, అపర అంటే కనిపించే వస్తువులు అని ఒక అర్థం. అంటే అపరా విద్యలు అని చెప్తాం కదా మనం, మనకు అన్ని టెక్నికల్ విద్యలు ఇవన్నీ అపరా కిందకి వస్తాయి. కానీ ఈ సూత సంహితలో మాత్రము అపరా పూజ అంటే అంతర్గత పూజ అనే అర్థంలో తీసుకోబడింది అన్నట్టు. అది కొంచెం వేరుగా ఉంది ఇందులో, ఈ సెన్స్లో తీసుకోబడింది. పరాపర పూజ అంటే కొంత బాహ్యంగా కొంత అంతర్గతంగా తీసుకుని పూజ, కొంత భావన చేసి కొంత పూజించు అని అర్థం. అంటే బాహ్యంగా ఆరాధించేదాన్ని తత్వత చింతన చేయాలి. అది అభ్యంతర పూజ ఉపాసన రెండు విధాలుగా ఉంది, సాధార నిరాధార. సాధార అంటే ఆధారమును కలిగిన పూజ, ఆలంబనమున్న పూజ సాధార అనబడుతుంది. దానికి సాధార పూజకు రూపం ఉంటుంది, మంత్రం ఉంటుంది. రూపము మంత్రము దాటి వెళ్ళిన స్థితి నిరాధార పూజ అవుతుంది. సాధారలో మంత్రమును ఆ వర్ణ రూప దేవతా మూర్తిని అత్యంత ప్రీతితో మనం ఆరాధిస్తాం, ఆరాధించాలి, ఆరాధిస్తాం కూడా. క్రమంగా పరాపరలోకి వెళ్ళాలి. పరిపూర్ణ ముక్తి నిరాధార పూజ వల్లనే లభిస్తుంది. అయితే మన శాస్త్రం ఒకటి చెప్తుంది, సంవిత్ నందు నిరాధార పూజ నిలుచుటు అంది శాస్త్రం. అంటే ఏంటి, సంవిత్ రూపం అంటే చిత్ అంటే కేవలం చైతన్యం, సమ్ అంటే మిక్కిలి చక్కని అని అర్థం ఉంది. చిత్ రూపము మంత్రం కాదు, విగ్రహం కాదు, అక్షరానికి ఆకారానికి అందనంత దూరంలో సంవిత్ ఉంటుంది. నిరాధార పూజ మహత్తరమైంది, సాధారణ నుండి నిరాధారమునకు వెళ్ళాలి. ఒకవేళ నిరాధారకు వెళ్ళలేకపోయినా సాధారణలో మిగిలిపోవచ్చు. ఎలా అంటే విగ్రహ పూజ మానసికంగా చేయటకు సాధార పూజ అంటారు. ఎగ్జాంపుల్ ఉన్నదనుకోండి, శంకర్లో రచించిన శివమానస పూజ ఉంది కదా, రత్నే కల్పిత మాసనం హిమచలే స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం, ఇలా సాగుతుంది మానసిక పూజ. అయితే ఇది సాధార పూజకి ఎగ్జాంపుల్. ఎందుకంటే మనకు ఒక ఆకృతి ఉంది, దాన్ని ఆధారంగా మనం మానసికంగా మనం ఆరాధిస్తాం ఈ శివుడు మానస పూజ అలా ఉంటుంది. అయితే నిరాధారకు కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే నేను పరాశక్తిని భావిస్తున్నాను అనే భావన మనకు ఉండాలి లోపల, మనసులో ఉండాలి. అప్పుడు పరాశక్తి భావం మనోలయం అవడమే ఏకత్వం. ఈ త్రిపుటిలో నేను లయమయ్యే పరాశక్తి భావం మనోలయం అవుతుంది, అది నిరాధార స్థితి. అయితే అది పరాశక్తి పరమార్థ స్వరూపం అవుతుంది. మరి ఇక సంవిత్ పదములు అంటే ఏమిటి అది తెలుసుకోవాలి. సంవిత్ అంటే చిత్. ఉపనిషత్తులో దీన్ని ప్రజ్ఞానము అంటారు, ప్రజ్ఞాన బ్రహ్మ అని చెప్తాం. పరమార్థ దృష్టితో చూస్తే ఉపాసనలో సంవిత్ తప్ప ఏది స్ఫురించినా అది సంసారమే అవుతుంది. సంవిత్లో నిలబెడితే సంసారం ఉండదు, సంవిత్ పూర్ణ మోక్షం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్షరం స్ఫురిస్తే దాని ద్వారా రూపం వస్తుంది, అది కూడా సంసారం అవుతుంది. సంసారం అంటే జనన మరణ రూప ప్రవాహము. పరాశక్తి సంవిత్ రూపిణిగా సర్వ జగత్తును పాలిస్తోంది. అదే పరాశక్తి మనలో ఆత్మరూపిణిగా ఉంది. ఉపాసనలో ఆత్మజ్ఞానమే సంవిత్. సంవిత్ బీజాక్షరాలు ఉపాసించే ఉపాయాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే భగవంతుడు మనసుకు మాటకు అందని వాడే. ఉపాసనలో కొందరు యోగులకు మహర్షులకు విజ్ఞులకు అనుభవంలోకి వస్తుంది. అంటే మాతృకావర్ణం కానిది మాట కానిది ఉపాసించాలి మనకు. దీనికి శాస్త్రవాక్యం ఉంది, నిరస్త సమస్త ఉపాధవు అంటే ఉన్న ఉపాధులను తొలగించినది సంవిత్తు. ఉపాధులు లేనిది ఉపాధుల్లో ఉన్నది, ఉపాధి లేని మనలో ఉన్నదేంది ఆత్మ. మన ఉపాధిలో ఉంది అన్నమాట ఆత్మ. ఉపాధి అంటే పరమాత్మ చైతన్యం వల్ల పనిచేసే జీవము లేదా శరీరము. చైతన్యం లేకుండా ఉపాధి ఉండదు కనుక నిరుపాధి అన్నారు. సంవిత్తి అందు చిత్తం పెట్టడం అంటే ఆకాశం నందు నిలబడుట. మాట కాని మాట అని పరానుభూతిని కలిగిస్తుంది కనుక దాన్ని సంవిత్వాచక శబ్దాలు అన్నారు. వీటిని ఉపాసించే పద్ధతి బీజాక్షర ఉపాసన. ఇక సంవిత్వాచక శబ్దాలంటే ఏమిటి? సంవిత్తును చేరుటకు ఉపాసించే ఉపాయ శబ్దాలు రెండు విధాలు, ప్రణవము హృల్లేఖనము. ఓంకారము ప్రణవము, హరి హృల్లేఖనము మొదలైనవి. అయితే ప్రణవం హృల్లేఖనం కాకుండా ఇంకా శ్రీంకారం, హీంకారం, క్లీంకారం, అహంకారం ఇలాంటి బీజాక్షరాలు కూడా ఉన్నాయి. ఈ సంయుక్త శబ్దాలకు సాహిత్య అర్థం ఉండదు. రామ, కృష్ణ, శివ వీటికి సాహిత్య అర్థం ఉంది. సంయుక్త శబ్దాలకు అజ్ఞానాన్ని పటాపంచలు చేయగలిగే శక్తి వీటికి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, శక్తి ఎలాంటిది అంటే ఇప్పుడు మేఘగర్జున ఉందనుకోండి, ఆ గర్జున దానికి శక్తి ఉంది కానీ దానికి అర్థం లేదు. మేఘగర్జన వీటి అర్థం వస్తే రూపం వస్తుంది, కనుక వ్యవహారార్థం వీటికి ఉండదు, సంయుక్త శబ్దాలకు ఉండదు. అభ్యంతర ఉపాసన యోగంలోకి తీసుకువెళ్తుంది. ఇక ఓంకారంలోని ఆ ఊమాలు జాగ్రత్త స్వప్న సుషుప్తిని నాద బిందు శాంత తురియానేమో నాలుగు స్థితిని చూపిస్తాయి. తర్వాత ఇవి మొత్తం ఏడవుతాయి. అలాగే హ్రీంకారంలో కూడా ఆర ఈ కారాలు బిందు నాద తరిత శాంత తురియ ఇవి ఉంటాయి. ఉచ్చారణ చేసిన దానిపై ఆధారణతో విచారణ చేయాలి. ఇక దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, అవు సంయుక్త పదాలు ఉచ్చారణ చేశాక సముద్రంలోకి చేరిన నదిలాగా తురియ స్థితి ఉంటుంది. నిష్ప్రపంచాతి స్థితి సంయుక్త ధ్యాన ధ్యాతృధ్యేయం అని అంటాం కదా, ఆ మూడు ఆ సాధకుడు సంయుక్త ఉపాసనలో ఈ మూడు దాటిన స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అంటే అభ్యంతర పూజలో ఇది మోక్ష పురుషార్థం ఇస్తుంది. ఈ స్థితిని పరానందైకరసము అంటారు. ఇక స్వానుభూత్య అంటే ఆత్మ సాక్షాత్కారమే స్వానుభవం. ఆత్మ ప్రత్యక్షం కాదు, పరోక్షం కాదు. పరోక్షం అంటే ఇంద్రియములకు గోచరించేవి, పరోక్షం అంటే ఇంద్రియములకు గోచరించనివి. మరి అపరోక్షం అంటే ఇంద్రియములకు అందనిది కానీ ఎదురుగా ఉండేది, దగ్గరగా ఉండేది, అది మన ఆత్మ అన్నట్టు. అక్షము అంటే ఇంద్రియము. ఆత్మ దగ్గరగా ఉంటుంది కానీ కనబడదు, దూరంగా ఉన్నట్టు ఉంటుంది, దాన్ని అపరోక్షము అన్నారు. ఇక్కడ మూడు వచ్చాయి, పరోక్షము, అపరోక్షము, ప్రత్యక్షము, మూడు వచ్చాయి. పూజతో ప్రారంభించి ఇక పూజతో ప్రారంభించి పూర్ణదశైన ఉపనిషత్తు వేదాంత విద్య సంయుక్తతో పూర్తి చేశాడు సూత మహర్షి. బహిర్ముఖం అలవాటు అవ్వడం వల్ల మళ్ళీ మళ్ళీ మనకు బహిర్ముఖంలోనే పుడుతున్నాం అన్నట్టు, జనన మరణాలు. అంతర్ముఖ సాధన లేదా ఉపాసన అతి ప్రధానమైనది మనకు జీవితంలో, చేయాలి, దాన్ని తరించాలి. ఈశ్వర జ్ఞానం ఉంటేనే ఈశ్వర అర్పణ చేయగలము. జీవన్ గారు కంటిన్యూ చేస్తారండి. హలో, జీవన్ గారు
చెప్పండి. జీవన్ గారు,
ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తూ అద్భుతమైన కథ వచ్చింది. ఈ కథ ఎందుకు వచ్చింది అంటే, నైమిషులు అడిగారు సంయుక్త గురించి బాగుంది, ఈ స్థితికి వెళ్ళడానికి శాస్త్రంపై తెలిపి ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి, దేనికదే గొప్పదని చెప్తున్నారు. కొందరు జ్ఞానం గొప్పదన్నారు, కొందరు దానం చాలా గొప్పది, కలియుగంలో దానంతోనే మోక్షం పొందవచ్చు అంటారు, మరికొందరు యజ్ఞం చేయడం చాలా గొప్పది అని అన్నారు. ఇవన్నీ కాదు, తపస్సు గొప్పది అని కొందరు అన్నారు. కొందరు బ్రహ్మచర్య ఆశ్రమం గొప్పది అన్నారు, కొందరు గృహస్థాశ్రమం గొప్పది అన్నారు, కొందరు సన్యాసం గొప్పది అన్నారు, మరికొందరు స్థానం గొప్పది అన్నారు. ఇందులో ఏది గొప్పది, ఇందులో దేనితో మోక్షం పొందవచ్చు? ఒకప్పుడు ఇదే ప్రశ్న మహర్షులకు కలిపి వారందరూ విచారణ చేస్తే అప్పుడు తెలియబడిన సత్యం ఏమిటంటే, విష్ణువు శివుడు కలిసి చేసిన ఒక చర్చ ఉంది, అది మహర్షులు పొందారు. ఆ మహర్షుల్లో వ్యాసులు వారు ఒకరు. ఆయన నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను, సాధనలు రెండు, సాక్షాత్ సాధన, పరంపరయా సాధనలు. సాక్షాత్ అంటే నేరుగా. అది ఎలాంటిది అంటే, కాశీలో ఉన్నవారికి కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్ళడం సాక్షాత్, వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి బస్సు ట్రైను ప్రయాణం చేసి వెళ్తారు, అది పరంపరయా. ఇన్ని సాధనలో కొన్ని సాక్షాత్ సాధనలు, మరికొన్ని పరంపరయా సాధనలు. విచారణ అనేది సాక్షాత్ సాధన, విచారణకు కావలసిన సంస్కారం ఇచ్చేది పరంపరయా సాధన. కనుక సాక్షాత్ సాధన ఒక్క మాటలో చెప్తాను, ఇది శివవాక్యం, జ్ఞానమే మోక్ష సాధనము. మరి అందరికీ ఎందుకు జ్ఞానం రావట్లేదు? జ్ఞాన అభ్యాసానికి ప్రతిబంధకాలు ఉంటాయి, పూర్వ పాప వాసనలు అడ్డుకుంటూ ఉంటాయి, సరిగ్గా అర్థం కాదు, ఒకదానికొకటి అర్థమవుతుంది, సంశయం, ఇలా బోలుడిని అజ్ఞాన అవతారాలు ఉంటాయి, ఇవన్నీ ప్రతిబంధకాలు. పాపం వల్ల ఏర్పడుతుంది. ప్రతిబంధక నివృత్తి కోసం సత్కర్మలు చేయాలి. కనుక శాస్త్రం దానం చేయమని, యజ్ఞం చేయమని, తపస్సు చేయమని ఇన్ని బోధించడానికి కారణం. ఇది క్రమశ మోక్ష సాధనము తప్ప ఇది మాత్రమే మోక్ష సాధనం అనలేదు. కనుక అనేక జన్మల్లో శృతి స్మృతులు చెప్పినటువంటి సత్కర్మలు ఆచరించడం చేత ఏర్పడిన చిత్తశుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి నా అనుగ్రహం చేత జ్ఞానం వస్తుంది. స్థానం గురించి భగవానుడు ఇలా చెప్తున్నారు, స్థానం అనగా నా క్షేత్రం. ఈ లోకంలో నాకు విశిష్ట స్థానాలు కొన్ని ఉన్నాయి. యజ్ఞ యాగాది కర్మలు సాక్షాత్ మోక్షం ఇవ్వము అని చెప్పాను కానీ నిష్కామంగా చేసినట్లయితే ఈ జన్మలోనే ప్రతిబంధక పాపం తొలగుతుంది. ఈ జన్మలోనే దానం చేయి, యజ్ఞం చేయి, ఇప్పుడే ప్రతిబంధక పాపం తొలగించుకుని చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడితే విషయ దోష దర్శనం అవుతుంది. విషయ దోష దర్శనం అయితే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగాక శ్రేయస్సు గురించి జిజ్ఞాస మొదలవుతుంది. ఆ జిజ్ఞాస కలిగాక మహాత్ముని ఆశ్రయించి పరం గురించి తెలుసుకుంటావు. త్యాగ పూరిత బుద్ధితో పరాన్ని పొందుతావు. స్థానం వీటి అన్నిటినీ వేగం చేసి సిద్ధినివ్వగలదు. పాపాన్ని తొలగించి ముక్తినిచ్చే శక్తి ప్రతి క్షేత్రానికి ఉంది. క్షేత్రాన్ని ఆశ్రయించేవారు తత్వబుద్ధి విచారణ చేసుకుంటూ నియమపూర్వకంగా ఉండాలి. త్యాగ బుద్ధితో వైరాగ్యంతో నియమబద్ధంగా జీవించాలి. తదేక విచారణ చెయ్యాలి. అవి అక్కడ కాని చేస్తే పెద్ద ప్రయత్నం లేకుండా సిద్ధి పొందవచ్చు. అక్కడికి వెళ్ళలేకున్నామంటే వెళ్లకుండా అడ్డుకునే ఉన్నాయి. అవి తొలగించుకోవడానికి దానం చెయ్యి, యజ్ఞం చెయ్యి, జపం చెయ్యి, ప్రేమగా అర్చనలు చెయ్యి. ఆ తర్వాత స్థానం చేరుకోగలవు. స్థానం చేరుకుంటే ఇంత ప్రయత్నం లేకుండానే తొందరగా సిద్ధి పొందుతావు. కాబట్టి క్షేత్రాన్ని ఆశ్రయించాలి. మా గురువు శ్రీ వేదవ్యాసమని ఆదరణతో వారణాసి మహాక్షేత్రాన్ని ఆశ్రయించారు. మరికొందరు చిదంబర మహాక్షేత్రాన్ని ఆశ్రయించారు. వేరే క్షేత్రాలు కూడా వెళ్ళారు. భగవానుడు ఇంకా ఇలా అన్నారు, నాకు అత్యంత ప్రియమైనది వారణాసి. అక్కడ ప్రాణాలు విడిచిపెట్టి వారికి నా దయ వల్ల వారికి నేను తారక బ్రహ్మ జ్ఞానం ఇస్తున్నాను. ప్రయత్నం తీవ్రంగా లేకుండానే సిద్ధి పొందడానికి నా స్థానములు ఉన్నాయి. కాబట్టి యజ్ఞం దానం ఎలాగో నా స్థానం కూడా ముఖ్యం. అందుకే క్షేత్రము అంతా ముఖ్యం. శ్రీ గురుభ్యో నమః.
ధన్యవాదాలండి. ఇప్పటిదాకా మనకి శివరాణి గారు, జీవన్ గారు మనకి చెప్పింది మన పూజా విధానాలు, అభ్యంతర పూజలో సాధార నిరాధార గురించి చెప్పుకున్నాం, పూజ యొక్క పరమార్థం చూసాం. ఇప్పుడు కాలం యొక్క పరిమాణం, కాలాన్ని ఎలా లెక్క పెట్టుకుంటాం, కాల సంఖ్య ఎలా ఉంటుంది, కాలం చేత కప్పబడని వాడు ఎవ్వరు అన్న ప్రశ్నలకి సమాధానం మనం సత్య సర్వాణి ద్వారా విందాం.
శ్రీ గురుభ్యో నమః అండి. అందరికీ నమస్కారం. ఇది మొదటి మురళి. నాకు సాధ్యమైనంత ప్రయత్నం నేను అర్థం చేసుకున్నంతలో చేయడానికి గురుకృప వల్ల ప్రయత్నం చేస్తాను. అందరికీ వినిపిస్తుందా అండి? నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా అండి? సరే, ఇది ఈ అధ్యాయం ఏమని చెప్పారంటే కాల నిరూపణము, అంటే కాల పరిమాణము, దాని నుంచి దానికి అంటని వారి స్వరూపం చెప్పే అధ్యాయము ఇది అని చెప్పారు. సూతుని అందరూ అడుగుతున్నారు మహర్షులు, కాల సంఖ్య అంటే ఎలా ఉంటుంది, కాలానికి లోబడింది ఎవరు, దాని గురించి పూర్తి వివరం చెప్పమని. కాలంలో అత్యంత సూక్ష్మమైన కాలం నుంచి కూడా భారతీయ సంస్కృతి చాలా వివరంగా లెక్క కట్టి చెప్పింది. నేను పూర్తిగా కాల వివరణ అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయను, కానీ బ్రహ్మగారి ఆయుర్దాయం వరకు సుమారుగా ఒక 30 seconds లో చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. అన్ని పురాణాలని సమన్వయించిన తర్వాత గురువుగారు చెప్పినంత వరకు ఒక రెప్పపాటు కాల నిమేషమని, అట్లా కాస్ట్ అంటే 18 రెప్పపాట్ల కాలం అని, 30 కాస్టులు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం, అలాగే 30 ముహూర్తాలు ఒక మానవ పగలు రాత్రి, ఇలా ఈ విధంగా మానవ పగలు రాత్రి ఒక అహోరాత్రం అంటే మానవ పగలు రాత్రి అలాంటివి 15 అయితే ఒక పక్షము, తర్వాత 2 పక్షములు అయితే ఒక మాసం, 6 మాసాలు ఒక అయనం, ఈ విధంగా మన సంవత్సర గణనంతా అయితే మన సంవత్సరము దేవతలకి ఒక రోజు, అటువంటి 12,000 దివ్య సంవత్సరాలు అయితే ఒక చతుర్యుగం అవుతుంది. 12,000 దివ్య సంవత్సరాలు ఒక చతుర్యుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగములు. ఒక్కొక్క దానికి కృతయుగంలో 4,800 దివ్య సంవత్సరాలు ఉంటాయి సంధ్యా సంధ్యాంశలతో కలిపి. అదేవిధంగా త్రేతాయుగంలో 3,600, ద్వాపర యుగంలో 2,400, కలియుగంలో 1,200 దివ్య సంవత్సరాలు ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న మహాయుగం 28 వైవస్వత మన్వంతరం నాటి 28వ మహాయుగం నాటి కలియుగం నడుస్తుంది. గురుగారు ఏమని చెప్పారంటే అందరూ ద్రవిడ దేశంలోనూ ఉత్తర దేశంలో అష్టావింశతి తమే అని చెప్పడం సంకల్పంలో ఉంటుంది, మనము అలవాటు చేసుకోవాలని చెప్పారు. అలాగే మన్వంతరం లెక్క చూస్తే 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం అవుతుంది. అటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మగారికి ఒక పగలు, అలాగే ఒక రాత్రి అవుతాయి. ఈ విధంగా బ్రహ్మగారికి ఒక కల్పం అవుతుంది. అటువంటి 360 కల్పాలు ఒక సంవత్సరం బ్రహ్మగారికి. ఆ విధంగా ఆయన ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ప్రస్తుతం సెకండ్ హాఫ్ రెండవ ద్వితీయ పరార్థి అని చెప్తాము. ఆయన 50+ అయినట్టు 50 ఏళ్ళు దాటినట్లయింది అని చెప్పారు. ఇలా బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ఈ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాయాశక్తి వల్లే జరుగుతున్న జగత్ అంతా మాయాశక్తిలో లీనమైపోతుంది. అప్పుడు ఆ మాయాశక్తి ప్రళయకాలంలో పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మలో లీనమైపోతుంది. సో కాలం మాయలో లయమైపోతుంది, మాయ పరమాత్మలో లయమైపోతుంది. కానీ పరమాత్మకు లయం లేదు, ఆయనే లయకారకుడు. కాలబద్ధమైన గమనం ఒక రిథంలో వెళ్ళడానికి ఆయనే కారణం. అసలు పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే సత్య బోధ సుఖ అనంత. సత్యం అంటే ఎల్లవేళలా ఉండేది, మార్పు లేకుండా ఉండేది. బోధ అంటే పూర్ణమైన జ్ఞానంతో ఉండునది. సుఖం అంటే ఆనందము. అనంతం అంటే అనంతం. ఈ విధంగా సత్య బోధ సుఖ అనంత స్వరూపం పరమాత్మ స్వరూపం. కాబట్టి మనం బ్రహ్మ విష్ణు రుద్రాదులు అనే పేర్లతో ఏ విధంగా అర్చించినా అవన్నీ ఆ పదాల యొక్క అర్థం అంతా పరమాత్మ వైపే పర్యవసిస్తుంది. కాబట్టి బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయ్యాక ఆయన పరమాత్మలో లీనమైపోతారు. కాబట్టి మళ్ళీ ఆ బ్రహ్మ రారు, ఆయన ఆ విధంగా పూజుడయ్యారు. సో మాయాశక్తి పరబ్రహ్మలో అభిన్నంగా లీనమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి కాలం అంటే సృష్టి ఉత్పత్తి జరిగే కాలంలో మాయాశక్తి మళ్ళీ వ్యక్తమై పరమాత్మ వల్లే చైతన్యం పొంది, ఎప్పుడైతే చైతన్యం పొందుతుందో అప్పుడు వెంటనే మళ్ళీ కాలగణన మొదలైపోతుంది అన్నమాట. ఈ విధంగా బ్రహ్మకల్పాలు ఇవన్నీ మొదలవుతాయి. సో ఈ విధంగా అసలు మాయాశక్తి అంటే ఏమిటని చూస్తే విచిత్రమైన జగత్తును ఏర్పరచగలిగే ఒకనొక పరమేశ్వర అవ్యక్తమైన పరమేశ్వర శక్తికి మాయాశక్తి అని పేరు. ఎందుకు మాయ అన్నారంటే పరమాత్మకి వేరుగా కాలము మాయా జగత్తు ఇవేవీ లేవు, కానీ వేరుగా ఉన్నట్లు అనిపింప చేస్తోంది. అసలేదో అది కప్పిపెట్టి ఏదో వేరే ఏదో చూపిస్తోంది కనుక మాయా అన్నారు. ఈ అవ్యక్త శక్తి పరమాత్మదే కాబట్టి ఆయన అధీనంలోనే ఉంటుంది. మాయాశక్తి సర్వతంత్ర స్వతంత్రాలు కాదు. అలాగే మాయకి రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల పేర్లతో ఐడెంటిఫై చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే తమస్సు. తమస్సు అంటే చీకటి. ఆత్మతత్వాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది కనుక తమస్సు అని పేరు మాయకి. అవిద్య అని ఇంకొక పేరు, ఎందుకంటే బ్రహ్మ విద్య రాగానే అవిద్య పోతుంది, మాయ బాధించదు కాబట్టి. విద్య రాగానే అవిద్య పోతుంది కాబట్టి మాయకి అవిద్య అని పేరు. అలాగే మాయకు అసత్ అని పేరు. అసత్ అంటే కారణం. ఈ కార్యం అంటే సృష్టి, కారణం అంటే మాయ. కార్యం జరుగుతోంది, కార్యం కంటే విలక్షణమైంది కాబట్టి మాయకి అసత్ అని పేరు. అంటే కార్యం కనపడుతుంది, కారణం కనపడదు, లీనమై ఉంటుంది. కాబట్టే మాయకి అవ్యక్తం అని కూడా ఇంకొక పేరు. కాబట్టి ఏషా మాహేశ్వరి శక్తి. మాయ అంటే మాహేశ్వరి శక్తి, స్వతంత్రం కాదు. కాబట్టి మాయ నుండి బయటపడాలంటే పరమాత్మను పట్టుకుని తదేక చింతన ధ్యానం చేస్తే మాయ బాధించదు, జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. కాలం ఎలా అన్న మిగిలేది కాదు, అన్నీ మిగ్యలు. కాబట్టి అసలు కాలం ఎందుకు మొదలవుతోంది, సృష్టి ఎందుకు మొదలవుతోంది అనేది అయితే తెలియాలి. కంటే జీవుల యొక్క కర్మలను అనుభవింపచేసే సమయం వచ్చినప్పుడు శివుడు, దేవదేవుడు, పరబ్రహ్మము మాయాశక్తిని వ్యక్తపరిచి దానిలో తన చైతన్యాన్ని ప్రతిఫలింపచేయంగానే కాలం మొదలవుతుంది. ఈ విధంగా జీవులు తమ కర్మానుభవాలు అనుభవించడానికి శరీరధారణ చేసి కాలగణనలో కలుస్తారు. అసలు కాలము మాయా ఈ రెండు కార్యమైన జగత్తుకి ఆధారంగా ఉన్నాయి. మొత్తానికి ఏం మనకి తెలియలేదు అని అన్నారంటే గురువుగారు నాకు అర్థమైన వరకు శివుని చేతే వ్యాపించబడ్డాయి కాలము మాయా జగత్తు. శివునికి అభిన్నంగా లేవు కాబట్టి శివుని యందు అధిష్టాన చైతన్యం, శివుడే అధిష్టాన చైతన్యం ఈ మూడిటికి. దాని ఎందు కనపడుతున్న జగత్తు ఆరోపం అని చెప్పారనమాట. అలా నాకు అర్థమైంది. పరమాత్మ యందు శుద్ధమైన శక్తిగా ఉంటుంది విద్య. మాయాశక్తి పరమాత్మ యందు ఉన్నప్పుడు శుద్ధమైన శక్తి విద్య, కానీ అదే జగత్తులో ప్రవర్తించినప్పుడు అవిద్య అవుతుంది. దీనికి రామకృష్ణుల ఎగ్జాంపుల్ ఏంటంటే పాములో ఉన్న విషయం పామునేం చేయదు కానీ మిగిలిన వాళ్ళందరికీ నష్టం చేస్తుంది అని. శివుడు కాలానికి లోబడనివాడు. ఈ సూత మహర్షిని అందరూ అడిగినప్పుడు కాలగణన అంటే ఏంటి, కాలానికి ఎవరు లోబడరు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా శివుడు కాలానికి లోబడదు, ఎందుకంటే ఆయన వల్లే కాలము మాయా జగత్తు అన్ని క్రియేట్ అవుతున్నాయి కాబట్టి అని, కాబట్టి ఆయన శరణు పెడితే తరించిపోతారు అని. దే ఉపనిషత్ వాక్యంగా తత్ అధీనా జగత్ సర్వం అని చెప్తున్నారు. ఇత్యేష శాశ్వతి శృతి, శృతి వేదం ఏం చెప్పిందంటే తత్ శబ్దవాచ్యుడైన శివుని ఉందే జగత్ అంతా అధీనంగా ఉంది అని చెప్తున్నారు. తర్వాత వేదాంతానికి, శ్రవణానికి ఉపనిషత్తులు, మననానికి బ్రహ్మసూత్రాలు, నిధిధ్యాసనానికి భగవద్గీత అని చెప్తారు. ఆ మూడు సూత సంహితలో సమన్వయం చేయబడ్డాయి కాబట్టి ఇది నేర్చుకుంటే అవన్నీ చేసినట్లు అర్థమవుతుంది అంతా అని చెప్పారు. అలాగే ఏ దేవతారాధన చేసినా అందరిలోనూ ఉన్నది ఆ పరబ్రహ్మమే అని తెలుసుకుని ఇష్ట దేవతారాధన చేయాలి అని చెప్పారు. ఏక ఏవ శివ సాక్షాత్, బ్రహ్మ విష్ణు శివరుద్ర రూపంలో సాక్షాత్తుగా ఉన్నది ఆ పరబ్రహ్మ మాత్రమే. అప్రచ్యుత ఆత్మభావంతో పరబ్రహ్మ ఈ రూపాలతో ఈ విధమైన పనులు, మూడు మూర్తులుగా ఉన్నా కూడా తన స్వస్థితికి ఏ విధమైన మార్పు లేకుండా ఉన్నారు కాబట్టి అప్రచ్యుత ఆత్మభావేన అలా చేస్తున్నారు జగత్ అంతా అని చెప్పారన్నమాట. అన్ని మూర్తులయందు మారని స్వరూపంలో ఉన్నారు అని సూతుల వారు మహర్షులందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని అవతారాలు వచ్చినా వారందరిలోనూ ఉన్న పరబ్రహ్మ స్వస్థితిలో ఉంటూ ఇన్ని రూపాలలో ఈ విధంగా జగత్తును నడుపుతున్నారు అని చెప్పారు. అసలు వేదాంతం అంటే ఏంటంటే భగవంతుని యొక్క యథాస్వరూపాన్ని చెప్పేది వేదాంతం. అసలు ఆయన ఎక్కడున్నారంటే అందరిలోనూ ఉన్నాడు. ఎలా తెలియబడుతుంది అంటే ప్రతివారిలో నేను అనే భావంతో తెలియబడుతున్నాయి. కానీ అందరికీ ఎంత తెలిసిందైనా ఆబాల గోప విదిత అని ఎంత అనుకున్నా అసలు ఆ నేననే భావమే పరమాత్మ అని తెలియకపోవడమే అజ్ఞానం అని చెప్పారు. నేను అంటే శివరూపంగా తెలియలేదు మాయ వల్ల. అదే కనుక తెలిసి అనుభవానికి వస్తే శివోహం అని అనుకుంటారు, శివహ అహం. అసలు తెలియలేదు, అసలు ఇంకా ఎప్పటికీ తెలియదా అంటే అలా ఉండదు మళ్ళీ. ఎందుకంటే ఒక గురువు గారు ప్రవచనము సాధన ఇవన్నీ ఇది తెలుసుకోవడానికే కాబట్టి సాధన చేస్తూ ఉంటే తెలుస్తుంది అని. అసలు తెలియాలంటే ఉండవలసింది ఏంటి ముఖ్యంగా అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. మరి ఈశ్వరానుగ్రహం ఎలా వస్తుందంటే అనేక జన్మల పుణ్యకర్మల వల్ల శుద్ధత ఏర్పడి అప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగితే మాత్రమే ఈ జ్ఞానం కలుగుతుంది. అప్పటి వరకు సాధన చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఏ యోగం గొప్పది, జ్ఞానయోగమా కర్మయోగమా ఇంకొకట అంటే అసలు ఈశ్వరానుగ్రహ యోగం, ఈశ్వర ఆజ్ఞాయోగం ఈ రెండే గొప్పవి. ఎవరూ అల్పుడు కాదు, అధికుడు కాదు. ఎన్ని జన్మలు పడతాయని ఆలోచించక్కర్లేదు, ఇప్పుడే వస్తుందని అనుకోకర్లేదు. ఎవరికి ఎంత తెలిసిన మేర సాధన చేస్తూ యథాయోగ్యం తథాకురు అని నమస్కారం చేసుకుని ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. ఎవరైతే పాపకర్మలు చేస్తుంటారో, పాప సంస్కారాలతో ఉంటారో, ఈశ్వరానుగ్రహం లేకుండా ఉంటారో, వారిని మాయ ఆడిస్తుంది కాబట్టి శివుని తెలుసుకోలేరు కాబట్టి జనన మరణ రూపమైన సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఏ ఏ మూర్తుల్లో శివుని ఆరాధించినా బ్రహ్మభావనతో ఆరాధించాలి అని చెప్తున్నారు. బ్రహ్మభావన అంటే సత్యాది లక్షణం, సచ్చిత్ ఆనందం అనే రూపంలో ఈ మూర్తిలో ఉన్నది పరబ్రహ్మమే అనే భావంతో ఆలోచిస్తే క్రమంగా అమూర్తమైన పరబ్రహ్మను తెలుసుకుని ఆయన్ని పొందగలరు అని చెప్తున్నారు. బాగా విషయ లంపటాలు మోహంలో పడిపోయినప్పుడు గుర్తుండవలసిన అతి ముఖ్యమైన మంత్రం లాంటిది, మననం చేయవలసిన ఒక వాక్యం ఏంటంటే అతోన్యదార్థం అతః అన్యం ఆర్తం, ఆయన తప్ప బ్రహ్మం తప్ప అన్ని ఆర్తి క్రియేట్ ఆర్తిని కలిగించేవే, బాధ కలిగించేవే, సుఖభ్రాంతి కలిగి ఉండేవి. కాబట్టి ఎప్పుడైనా విషయ లంపటాల్లో వెళ్ళి బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, మోహం బాగా ఉన్నప్పుడు మాటికి గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక కొరడా దెబ్బ లాంటి వాక్యం బృహదారణ్యకంలో కూడా ఉందని గురువు గారు చెప్పారన్నమాట. ఈ పరబ్రహ్మయే ఆత్మవేత్తల్లోనూ ఆత్మగా ఉన్నారు, అజ్ఞానుల్లోనూ ఆత్మగా ఉన్నారు. ఆత్మవేత్త తెలుసుకున్నారు, అజ్ఞానులు తెలుసుకోలేకపోయారు, సాధకులు తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు అని చెప్పారు. ఈ విధంగా మొదటి 49 నిమిషాలు నాకు అర్థమైనంతలో గురుకృపతో సాధ్యమైనంత చెప్పానండి. అందరూ పెద్దలు తప్పుంటే చెప్పండి.
బాగా చెప్పారండి. నాకు ఇందులో బాగా నచ్చింది శాస్త్రం నుంచి దేవతలకు ఒక అహోరాత్రం వరకు కాలగమనం ఎలా ఉంటుంది అంటే 18 రెప్పపాట్ల కాలంటే ఒక కాస్త అంటారు, 38 కాసలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. అందులో మళ్ళీ గడియ అంటే 24 నిమిషాలు. 30 ముహూర్తాలు ఒక పగలు, ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక అహోరాత్రం అంట. 15 అహోరాత్రాలు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 6 మాసాలు ఒక అయనం. మనకు తెలుసు 2 అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం. ఒక మానవ సంవత్సరం దేవతలకు ఒక రోజుట. గురుగారు ఇక్కడ ఏదో చెప్పారు మనకి ఖచ్చితంగా తెలిసిందంటే ఎవరో ఇప్పుడు మనకు కాలాంతం అయిపోతుంది అని భయపెట్టినా మనం భయపడక్కర్లేదు అని. అది ఇంకొకటి మనకు చెప్పింది మన సంకల్పం. వైవస్వర మన్మంత్రే అని ఆగిపోతాం మనం అక్కడ. వైవస్వర మన్మంత్రే 28వ మహాయుగ కలియుగం అని సంకల్పంలో చెప్పుకోవాలి అని కూడా ఇక్కడ వర్ణించారు. ముఖ్యమైనది మాయ నుంచి మనం బయటపడాలి అంటే ఎవరిని సరణ వేళాలో వాడినే సరణ వేళడం. దానికి ముఖ్యమైన అంటే ధ్యానం చింతన చేయాలి. అప్పుడు మాయ ఎవరిని బాధించడు, జ్ఞానం మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అది మళ్ళీ వేదాంతం అంటే ఏంటి? వేదాంతం అంటే భగవంతుని యథాస్వరూపం తెలపడం, అందులో ఉన్నాడని తెలపడం. అది మనకందరికీ గుర్తుంచుకోవాల్సిన వాక్యం కూడా అతి ముఖ్యమైనది. ఆవిడ చెప్పింది ఇందులో అందరు గుర్తుపెట్టవలసిన అత్యోన్యదాత్తం. ఇది ఉపనిషత్తులోంచి వచ్చింది, బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యం. దీని గురించి మనకి ఇంకా వివరంగాను అండ్ దాని తీర్థ మహత్యం గురించి ఇప్పుడు కేతన్ గారు చెప్తారు. కేతన్ గారు చెప్తారు.
నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ సూత సంహితలోని 4వ రోజులో పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. గురువు గారి మాటల్లో ఇలా, వేదముల యందు వేదముల ద్వారా ఏది ఉత్పన్నమవుతోందో ఆ ఆత్మవిద్య ద్వారా పరమాత్ముడు తెలియబడుతున్నాడు మనందరికీ. ఆయన అనుగ్రహం పొందిన వారికి జన్మ రాదని చెప్పారు గురువు గారు. ఆయన ఎవరిని వరిస్తారో వారికి ఆ విద్య లభిస్తుంది. ఈశ్వరానుగ్రహం లేని వారికి వారిని ప్రసాదం లేని వారిని పాపకర్మలు చేసిన వారిని చెప్పబడతారు. వీరియందు ఈశ్వరానుగ్రహం ఉండదు కనుక మాయ వారిని ఆడిస్తుంది. వారి ఇంకా జన్మలు తీసుకుంటూనే ఉంటారు. ఏ మూర్తుల యందు ఆ పరమాత్మని మనము ప్రీతి కలిగి పూజిస్తామో వాటి యందు బ్రహ్మ భావనతో మనం ఆరాధించాలి. మూర్తులనగా బ్రహ్మ విష్ణు రుద్రుడు. దేవతారాధనలో చాలా మంది ఉన్నారు కానీ బ్రహ్మ భావనగా ఆరాధించే వారు తక్కువ మంది ఉంటారు. బ్రహ్మ భావన అనే అంటే సత్య ఆది లక్షణాలు అనగ సత్యం చిత్ ఆనందం. ఈ మూడు లక్షణాలు ఉన్నదే బ్రహ్మ భావన. ఈ భావన కలిగి మూర్తిని ఆరాధిస్తే అతను తప్పకుండా పరమాత్మని తెలుసుకోగలడు. ఎవరు ఏ మూర్తిని ఆరాధించినా నిందించరాదు, ఎందుకంటే ప్రతిపాదుడు అయిన మహాదేవుడు సకల మూర్తులయందు ఉన్నాడు కనుక. శివుడే సత్యానంద స్వరూపుడు, ఆయన తప్ప మిగిలినవన్నీ బాధ కలిగించేవి. మహాత్ములు ఇవన్నీ వదిలి ఆయన్ని పట్టుకుంటారు. ఈయన మాత్రమే నాశరహితుడు, మిగిలినవన్నీ నాశ సహితమైనవి. పరబ్రహ్మమే అజ్ఞానులకు ఆత్మవేత్తల యందు కూడా ఆత్మ అయి ఉన్నాడు. అందులో ఉన్నాను అది కాని అది కాని దానిలో కూడా ఉన్నాను. అత అన్య ఆత్మ విషయములపై ఆశా మోహం పెరిగినప్పుడు ఇది మనం చెప్పుకోవాలి. అత అన్య ఆత్మ బ్రహ్మము తప్ప అన్ని ఆత్మే. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉందని గురువు గారు చెప్పారు. శంకర భగవత్పాదులు ఈ గ్రంథాన్ని రాసే ముందు చాలాసార్లు ఆ గ్రంథాన్ని చదివారు కూడా. ఎవడైతే మనలో ఆత్మలాగా ఉన్నాడో అతని అందే ఈ జగత్తు కలుగుతున్నది పెరుగుతున్నది లయమవుతుంది. అతను మాత్రం ఎప్పుడు అలాగే ఉన్నాడు మార్పు లేకుండా. ఆత్మాదేవ సముత్పన్నం శృతమస్మిన్ విజోత్తమ అనే శ్లోకం గురించి చెప్పారు గురువు గారు. అన్నింటిలో అంతరమై ఉన్నాడు ఆ భగవంతుడే. సంసార సాగంలో మునిగిపోయిన వారికి అంతకంటే ఉపాసించదగ్గ దైవం ఎవరు ఉంటారు? శివుడు తప్ప ముక్తినిచ్చిన వారు ఎవరూ లేరు అని కైవల్యోపనిషత్తులో కూడా చెప్పారు. ధ్యానం మరణం చేస్తే ఆయన మనం చేరుకోవచ్చు. సగుణ బ్రహ్మముగా కనపడుతున్నది నిర్గుణమైన సత్య ఆది లక్షణాలున్న పరమాత్మమే. ఇలా ఉపాసించదగ్గ దైవాన్ని విడిచిపెట్టి మనం ఎలా ముక్తిని పొందగలము? కాలపాస వినాశనాయ చంద్రశేఖరుడైనటువంటి శంకరుని ఉపాసించు. విను, మరణం చి, ఎప్పుడు ఏది వింటావో అంటావో అనుకుంటావో అదే నువ్వు అయిపోతావు. కాలం మాయా ఈశ్వరుడు జగత్తు. తెలుసుకున్న వారిని తెలుసుకోని వారిని కూడా వారిలో కూడా ఆయనే ఉన్నాడు. నైమిషారణ్య వాసులంతా పండితులై తెలుసుకున్నది ఏంటంటే కాలానికి లోబడిన వారు శివుడు అని తెలుసుకున్నారు. స్వభావవాదులు ఏం చెప్తారంటే సృష్టి ఎలా కలిగిందని ప్రశ్నిస్తే తనతో తాను ఆవిర్భవించిందని చెప్పేస్తారు. వస్తువుకి దేశము కాలము క్రియ అవసరం, కర్మ కూడా అవసరం. కర్మ బట్టి చేయడం వచ్చింది, కర్మ వల్లనే పొంది పొందింది అది పోతుంది కూడా. సృష్టి కారణం ఎవరు అని తెలుసుకోవడానికి ఋషులు, వ్యాసవేత్త ఋషులందరూ కలిసి తపస్సు చేయడానికి కూర్చున్నారు. తపస్సు అంటే నియమబద్ధమైన ఇంద్రియాలతో మనసు నిగ్రహిస్తే అప్పుడు పరమాత్మ దానిలోని మనకి సత్యం స్ఫురింపు చేస్తారు. అప్పుడు రుద్రుడు ప్రసన్నుడై వారికి ఇలా చెప్పారు, స్వభావం చేనే జగత్తు కలగలదు, కర్మ ఉంటుంది కానీ అది మాత్రం కారణం కాదు, కేవలం నా వల్ల జరగదు, ప్రాణుల కర్మపాకాన్ని అనుసరించి ఈ జగత్తు నేను సృష్టిస్తున్నాను అని చెప్పారు. రమణ మహర్షి కూడా తన తల్లికి ఇదే సందేశం చెప్పారు, ఈశ్వరుడు వారి వారి కర్మలు అనుసరించి ప్రపంచాన్ని నడుపుతున్నాడని చెప్పి, కర్తను నేనే అకర్తను నేనే, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించిన సనాతన ధర్మం మాత్రమే ఈ విధంగా చెప్పగలదు. జన్మలన్నీ అన్ని ఒప్పుకున్నదే మన మతము కులము అయి అవుతుంది. ఈ విధంగా తెలియచేసి శివుడు అంతర్ధానమైనాడు. ఎక్కడ పడితే ఇక్కడ ఉండేవాడే అక్కడికక్కడే అంతర్ధానం అయ్యాడు. సంతోషించి అందరూ వెళ్ళిపోయారు. సాధనా ప్రశ్నలు, అందరూ ఆత్మదృష్టిలో అందరూ ఒకటే, ఉపాధి దృష్టిలోనే వేరు. ప్రతి ఉపాధి వారి కర్మను అనుసరించి వస్తుంది. ఉపాధి జాతి ద్వారా జరగచ్చు, కులాల ద్వారా కూడా జరగచ్చు. సనాతన ధర్మ హృదయం ఏ జాతికి శాస్త్రం విధించిన కర్మకు ఫలాన్ని ఆశించకుండా చేస్తే అప్పుడే మోక్షం పొందుతామని చెప్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా జాతి ఉచిత కర్మం అనే దాని గురించి రాశారు. జాతి ఆశ్రమం వాటికి తగ్గట్టు కర్మలు చేయడం వేదం చెప్పింది. ఉపాధి తగ్గ ధర్మాన్ని పాటించాలి. వర్ణాశ్రమం, వర్ణాశ్రమాలు ఎందుకే చేయబడ్డాయి? స్థూలమైన దేహానికే తప్ప ఆత్మకి లేదు ఈ తేడా. ఎవరికైతే స్వస్వరూప జ్ఞానం అపరోక్షంగా తెలుస్తోందో, అనుభవానికి వస్తోందో, నియోజ్యత్వం లేదు. అనగా నేను ఉపాధిలో ఉన్నాను, ఇది నా విధి అనేది ఉంటుంది. నిస్త్రీగుణ్యే అంటారు వాళ్ళు. అలాంటి బ్రహ్మ విజ్ఞానం ఉంటే స్త్రీలైనా పురుషులైనా వారి వారి వారికి వర్ణాశ్రమ సమాచారం లేదు. అందుకే సాధన చేయాలి అని చెప్పిన తర్వాత తీర్థ మహాత్మ్యాన్ని గురించి చెప్పారు. తీర్థమహత్యం అనగా క్షేత్రములు, తీర్థములు, దానములు. ఏ తీర్థంలో ఎప్పుడు ఎలా స్నానం చేయాలో చెప్పారు. మొదటగా గంగాద్వారం, హరిద్వారంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా అశ్విని నక్షత్రం నాడు సంకల్ప సహిత తీర్థం చేసి దానం చేస్తే మనకి మన దేవుడికి దగ్గర అవుతాం. రెండవది సోమనాథ క్షేత్రమైన ప్రభాసం, శరీరంపై భస్మధారణ చేసి ఒక రాత్రి ఉపాసం చేయాలి అక్కడ అని చెప్పారు గురువుగారు. వారణాసిలో ప్రాతకాలంలోనే మణికర్ణికాలలో స్నానం చేసి భక్తితో విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని యోగులకు యథాశక్తి అన్నపానాదులు సమర్పించుకోవాలని చెప్పారు. తర్వాత ప్రయాగ తీర్థం, త్రివేణి సంగమం. భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రాలు మేషరాశిలో ఉండగా దర్శనం చేసుకుని తమ శక్తికి తగ్గట్టు దానం చేయాలి. తర్వాత గంగానదిలో సాగరం కలిసే చోట ఆర్ద్ర నక్షత్రం, మార్గశీర్ష మాసం, మధ్యాహ్న స్నానం, దానము చేస్తే దోష విముక్తి కలుగుతుందని చెప్పారు. తర్వాత యమునా నది గురించి చెప్పారు. యమునా నదిలో యముడు కూడా స్నానం చేస్తాడు. విశాఖ నక్షత్రంలో సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు చేయాలని చెప్పారు. అన్ని చోట్ల దేవతారుణం, పితృణం, ఋషిరుణం, తర్పణము చేయాలి, ఉపవాసాది క్రియలు చేయాలి. దానం చాలా ఉత్కృష్టమైన. ఇలా మనము శాస్త్రాలు చెప్పిన విధంగా చేస్తే కోరికలు ఉంటే కోరికలు తీరుతాయి, లేదంటే సాధన కావాల్సిన జ్ఞానాన్ని ముఖ్యంగా కూడా ఇస్తారు. ఓం శ్రీ మాతే నమః. నమస్కారం.
నమస్కారం. మనం ఇప్పటిదాకా గంగా, ప్రయాగ, యమున, త్రివేణి తీర్థాల్లో ఎప్పుడు స్నానం చేయాలి, సో ఏమేమి దానం చేయాలి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా ముందు నెక్స్ట్ వచ్చే స్పీకర్ మనకి రవికుమార్ గారు సరస్వతి నదిలో స్నానం గురించి, అక్కడ దానాల గురించి వివరించబోతున్నారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఏదో తీర్థంలోకి వెళ్ళాం కదా స్నానం అంటే ఏదో మునకలు వేసి వచ్చేయడం కాదు, అతి ముఖ్యమైనది సంకల్పం చెప్పుకోవాలి అని చెప్పారు. సంకల్పం చెప్పి మన తర్పణాల తర్వాత ముందు సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. ఏదో ఒక ముక్కు ముసుకుని మునిగావా వచ్చేసామా అని కాకుండా సంకల్ప సహితంగా మనం స్నానం చేయాలి. ఏ కుదిరితే వాళ్ళు చెప్పిన రోజుల్లో వెళ్ళి స్నానం చేస్తే తీర్థయ ఆ తీర్థం అయినప్పుడు అప్పుడు వెళ్తే పుష్కరాల్లో చాలా మంచిది. లేనప్పుడు మనం ఎప్పుడు వెళ్ళినా సంకల్ప సహితంగా చెయ్యాలి అన్నది. ఇప్పుడు నెక్స్ట్ మనకి రవికుమార్ గారు ఆ తీర్థంలో చేసే స్నానం గురించి, అక్కడ దానాల గురించి మరింత వివరించబోతున్నారు. రవికుమార్ గారు మధుకర్ గారు ఆయన మ్యూట్ లో ఉన్నారా?
వారు ఇప్పుడు దాకా ఉండి కట్ అయ్యారండి.
హలో నమస్కారం అండి.
నమస్కారం అండి, చెప్పండి. వినిపిస్తాను.
సో సూత సంహిత 5వ భాగము. సో గురువుగారు మొదట సూత సంహిత ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పి మొదలు పెట్టారు. సూత సంహిత కర్మ ఉపాసన సాధనల గురించి చెప్తుంది, కానీ సర్వ ఉపనిషత్ సారం అయినటువంటి పరమాత్మ జ్ఞానం చెప్పటమే ప్రధాన ఉద్దేశం అంటూ ఈ భాగం మొదలు పెట్టారు. ఇందులో సారశ్లోక ప్రార్థన ముఖ్యంగా చెప్పారు. సారశ్లోక ప్రార్థనతో మొదలు పెట్టారు. ఆ శ్లోకం ఏంటంటే, ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం అనంతానంద బోధాం బోధితమద్భుత విక్రమం అంబికాపతిమీషానాం అనిశం ప్రణమామ్యహం. సో ఈ సారశ్లోక తీర్థం తర్వాత తీర్థమహత్యం గురించి ప్రధానంగా చెప్పారు. తీర్థమహత్యం చాలా చాలా గొప్పదని ఆధ్యాత్మిక సాధనలో, ఎందుకంటే ప్రతి మనిషి కొన్ని జన్మలు కొన్ని వేల జన్మల్లో చేసుకున్నటువంటి పాపం మాలిన్యంగా ఉంటుంది. దానివల్లే లౌకిక దుఃఖాలు లేకపోతే ఆధ్యాత్మిక సాధనకు ముందుకు ఎదగడానికి ఎన్నో అవంతర ఈ బ్యారియర్స్ లాగా ఏర్పడ్డాయి. వాటి కోసము తీర్థం చాలా ప్రధానమైనదని, తీర్థంలో దానం ఒక విధి అని చెప్పడం జరిగింది. సో తీర్థము, దానము, తర్పణము ఈ మూడు పరిపూర్ణతనిస్తాయి. అండ్ ఇవి చేసేటప్పుడు సంకల్పం చాలా ప్రధానమని గురువుగారు నొక్కి ఒక్కానించారు. సో సంకల్ప ప్రధానంగా తీర్థంలో తీర్థము, దానము, తర్పణం చేస్తే పరిపూర్ణత లభిస్తుందని తీర్థమహత్యం గురించి చెప్పారు. ఇందులో మరి నదుల గురించి, వాటి యొక్క గొప్పతనం గురించి చెప్పారు. అందులో ఆల్రెడీ ముందు స్పీకర్ చెప్పినట్టు గంగాద్వారం, వారణాసి, మణికర్ణిక, ప్రయాగ, గంగాసాగర సంగమం, నర్మదా నది, యమునా నది మహత్యం గురించి చెప్పారు. సరస్వతీ నది మహత్యం వైశిష్ట్యం, అందులో గోదావరి నది మహత్యం, మరి ముఖ్యంగా స్వర్ణముఖి నది గురించి చెప్పారు. స్వర్ణముఖి నది శివానుగ్రహంగా ఏర్పడ్డ నది. ఇది శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబికా శివ సహితంగా ఉన్న నది. చాలా గొప్పగా సూత సంహితలో సూతులు గారు వివరించడం జరిగింది. సో సూత మహర్షి నైమిషారణ్యులకు పరమాత్మ దయ వల్ల మాత్రమే ఈ క్షేత్ర మహిమలు చెప్పడం జరిగిందని అని అన్నారు. సో భారతదేశంలో నదుల యొక్క వైశిష్టం మహత్యం ఎంత గొప్పదో సూత మహర్షి విన్నవించారు. సో ఆర్యులు నదులను ఎంత పవిత్రంగా భావించి పూజించి స్నానాలను ఆచరించి పునీతులయ్యేవారో, మరియు ఆ జ్ఞానాన్ని మన వరకు అందించే ప్రయత్నం చేశారో స్పష్టంగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారికి, లౌకికంగా పాప ఫలితాలను అనుభవించే వారికి వీటన్నిటికీ కూడా వీటన్నిటిని అధిగమించాలంటే ఈ పుణ్య నదుల స్మరణ, దర్శనం, స్నానం, ఎంతో సంకల్ప సహిత స్నానం ఎంతో అవసరమని ప్రగాఢ విశ్వాసం. సో ఈ ఈతో శివ మహత్యకాండం పూర్తయిందని చెప్పి జ్ఞాన మహత్యకాండంలోకి సూతులు ప్రవేశించారు. ఇందులో శివుడు బృహస్పతికి చెప్పినటువంటి, బృహస్పతి బుద్ధికి దేవత ఆయన అని మనకు తెలుసు. సో ఆయన చెప్పినటువంటి అంశం ఇందులో ప్రధానంగా గురువుగారు చెప్పడం జరిగింది. సృష్టి కంటే ఇందులో సృష్టికి అధిష్టానంగా ఉన్న పరమాత్మనే ప్రధానంగా చెప్పడం జరిగిందని చెప్పి గురువుగారు చెప్పడం జరిగింది. ఇందులో శివుడు ఎవరంటే సంసార రోగ భేషణం. సో సంసార రోగం అనే ఒక దానికి మందు వంటి వాడు శివుడు. సో సూతుడు శివుని స్తుతించి ధ్యాన స్మరణ చేసి జ్ఞానం బోధించడం జరిగింది ఇందులో. ఇందులో గురువుగారు చెప్పినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, జ్ఞానం అనేది అన్ని రకాలుగా లభ్యమవుతుంది, కానీ గురుముఖత లభించే జ్ఞానం అన్నిటికంటే గొప్పది. అది మాత్రమే ముక్తిని ప్రసాదిస్తుంది. గురుముఖత వచ్చే జ్ఞానానికి, ఆ శబ్దానికి మాత్రమే జ్ఞానశక్తి ప్రసరించే ఉంటుంది. జ్ఞానశక్తి సాక్షాత్ పరమేశ్వరుడే. ఆ శక్తిని గురుముఖత విన్నప్పుడు మాత్రమే గురువు నుంచి శిష్యుడికి ప్రసరిస్తుంది అని చెప్పడం జరిగింది. జ్ఞానం పొందడానికి యోగ్యత కూడా ఉండాలి. ఆ యోగ్యత గురించే ఇంతకుముందు మనం చెప్పినటువంటి సూత సంహితలో సాధన క్రమశ ధర్మాచరణ ఇవన్నీ చేయడం ద్వారా యోగ్యత లభిస్తుంది. ఆ యోగ్యత ద్వారా జ్ఞానం విన్నప్పుడు విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం అనగా అనుభవ రూపమైన జ్ఞానము, అదే పరమార్థ జ్ఞానం. అదే ఆమ్నా యాంతం ఉపనిషత్తుల సంసిద్ధం అని కూడా చెప్పారు. ఈ జ్ఞానమే క్లేశమును సంపూర్ణంగా నశింపజేస్తుంది, అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు. సో ఈ తర్వాత గురువుగారు సృష్టికి ఆ తత్వాల గురించి ఎలా సృష్టి మొదలైంది అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. సృష్టికి పూర్వం తమస్సు మాత్రమే ఉందని, ఆ తమస్సుకే మాయ అని పేరు. అది పరమాత్మ యందు లయమై ఉంటుంది. సృష్టి బీజ రూపముగా పరమాత్మ యందు లీనమై ఉంటుంది మొదట. తర్వాత మూడు గుణాలు అందులో ఉంటాయి, సత్వరజస్ తమస్ గుణము. అందులో భేదాలు లేనప్పుడు అలాగే సృష్టి ఉంటుంది. ఎప్పుడైతే భేదాలు సంభవిస్తాయో సృష్టి ఆవిర్భావం మొదలవుతుంది. మొదట మొట్టమొదట ఏర్పడిన తత్వం పేరు మహత్తత్వం. అందులో సత్వగుణం మాత్రమే ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు అన్ని మొత్తం ఇంద్రియాలన్నీ అందులో నుంచి ఏర్పడ్డాయని చెప్పారు. సో అన్నీ కూడా కాలానికి వశమై ఉంటాయి. అన్ని తత్వాలు ఒక్క పరమేశ్వర తత్వం మాత్రమే, ఒక పరమేశ్వరుడు మాత్రమే కాలానికి అతీతమైన వాడు. సో ఇందులో నుంచి వచ్చినవి అన్ని రకమైనటువంటి జీవ జంతు ఇవన్నీ కూడా రాసులు. అందులో మానవులకు మాత్రమే కర్మ చేస్తూ తరించడానికి ఉపయోగపడేది మానవ జన్మ మాత్రమే, మానవ ఉపాధి మాత్రమే అని గురువుగారు చెప్పడం జరిగింది. సో మిగిలినవన్నీ ఏమిటి, ఎందుకు వస్తాయంటే అవన్నీ భోగ శరీరాలు, చేసుకున్నటువంటి పూర్వ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వచ్చే శరీరాలు మాత్రమే. మానవ శరీరం మాత్రమే ఫలితాలను, పూర్వ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తను మళ్ళీ కొత్తగా కర్మ చేస్తూ గురు కృప వల్ల, ఈశ్వర కృప వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల తరించడానికి కావలసినటువంటి ఉపాధి పొంది వస్తాడని చెప్పడం జరిగింది. సో అందుకే ఇన్ని శాస్త్రాలు, ఈ సూత సంహిత మొదలుకొని ఉపనిషత్తులు, భగవద్గీత, అన్ని శాస్త్రాలు కూడా ఎవరి కోసం చెప్పబడ్డాయి అంటే ఒక్క మానవుల కోసం మాత్రమే, మనుషుల కోసం మాత్రమే. ధర్మము బోధ మనుషులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. సో ధర్మము మోక్షాన్ని ఇస్తుందా అంటే గురువుగారు క్రమశ మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానం ప్రత్యక్షంగా మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వర్ణాశ్రమ విభాగాల గురించి చెప్పడం జరిగింది. అందులో ఈ ఎవరు విధించారు అంటే బ్రహ్మ విధించారు. అందులో అవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయంటే వేదశాస్త్ర పరంగా మాత్రమే ఏర్పడ్డాయని, అవి పరమేశ్వరుని అనుగ్రహంగానే బ్రహ్మకు ఆ జ్ఞానం లభించి ఆయన ఇవన్నింటినీ విధించారు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో జగత్ అంతా ఏంటి, ఎలా చూడాలి అంటే ఈశ్వర్ ప్రసాదంగా చూడగలగాలి. అన్ని సిద్ధులు జగత్తులో ఈశ్వర్ ప్రసాదమే, జగత్తుని ఈశ్వరుని ప్రసాదమే నడుపుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా కేనోపనిషత్తులో దేవతలు అసురుల మీద విజయం సాధించినప్పుడు వాళ్ళకు వచ్చిన అహంకారాన్ని, వాళ్ళు అహంకరించినప్పుడు ఎలాగైతే పరమాత్మ వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాడో ఆ చిన్న కథ ద్వారా వివరించి అందరిలోనూ ఉన్న శక్తి, ఆ విభూతి ఈశ్వర ప్రసాదమే అని మళ్ళీ అందరికీ చెప్పడం కోసం కేనోపనిషత్తులో కథ కూడా గుర్తు చేశారు. సో సాక్షాత్తు దేవతలకే, ఇంద్రులకు సహితము వాళ్ళకే ఈశ్వర శక్తి నడిపిస్తున్నప్పుడు మానవ మాత్రం అంటే మనకున్నటువంటి విభూతులు, మనం చూసే జగత్తులో ప్రతిదీ కూడా ఈశ్వర ప్రసాదంగానే చూడడం అన్నది ఎంత అవసరమో మనకు ఈ కథ స్పష్టం చేస్తుందని కూడా చెప్పారు. సో మనం తినేది, మనం ఉన్నది అంతా కూడా ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలని చెప్పి, ప్రసాద దృష్టికి మూలం ధర్మాచరణ. ప్రసాద దృష్టి ఎలా లభిస్తుందంటే దానికి మూలం ధర్మాచరణ అని చెప్పాడు. ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నిజంగా మనిషి తను అనుకుంటే ధర్మాన్ని పూర్తిగా, స్వధర్మాచరణ పూర్తిగా చేయగలడా అంటే చేయడానికి కావలసిన శక్తి కూడా తనకు ఉండదని, ఆ ధర్మాన్ని పూర్తిగా తను అనుసరించడానికి కావలసిన శక్తి మళ్ళీ ఈశ్వరానుగ్రహం నుంచే లభిస్తుందని, ఆ ఈశ్వరానుగ్రహం ఎలా లభిస్తుందంటే చేసే ప్రతి కర్మ ఈశ్వర ప్రసాద బుద్ధితో చేస్తే ఆ ఈశ్వరానుగ్రహం లభిస్తుంది, ఈశ్వరానుగ్రహం వల్ల ధర్మాన్ని సంపూర్ణంగా చేయడానికి కావలసిన శక్తి ఈశ్వరుడు ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయమని నా ఉద్దేశం. సో జ్ఞానం అంటే ఇక్కడ మళ్ళీ గురువుగారు చెప్పడం జరిగింది, పరమాత్మ అంటే ఏంటో బుద్ధికి అనుభవం కలగడం, ఆ బుద్ధికి అనుభవం కలగడానికి కావలసినటువంటి సంసిద్ధత ఈ ధర్మాచరణం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల, ఈశ్వర ప్రసాద బుద్ధితో చేసే కర్మ వల్ల లభిస్తుందని చెప్పాడు. అపరోక్షానుభూతి కలగడానికి కావలసినటువంటి మూడు లక్షణాలు వివేక, వైరాగ్య, జ్ఞానము. ఆ వైరాగ్యం కావడానికి స్వధర్మము, ఈశ్వరానుగ్రహం వల్ల లభిస్తాయని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ చివరిగా బృహస్పతి పరమేశ్వర స్తోత్రాలు చాలా విశేషంగా చెప్పడం జరిగింది ఇందులో. సో పరమేశ్వరుడు ఈ స్థూలంగా ఏ రూపాల్లో ఉన్నాడు, సోమ సూర్య అగ్ని రూపాలుగా ప్రకాశిస్తుంటాడని చెప్పుకుంటూ వచ్చి చివరిగా మనలో అసలు సాధన అంటే ఏంటి, ఉపాసన అంటే ఏంటంటే సూక్ష్మంగా చెప్పడం జరిగింది. తమలో ఉన్న దివ్య శక్తిని, తమలో మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి దివ్య శక్తి. సో అది అందరిలోనూ ఉంటుంది, తెలియక తెలుసుకున్న వారిలోనూ తెలియని వారిలోనూ అందరిలోనూ ఉన్నది దివ్య శక్తి. ఆ దివ్య శక్తిని సద్వినియోగం చేసుకోవడమే. సద్వినియోగం చేసుకోవడం అంటే ఇక్కడ గురువు గారి ఉద్దేశం ఏంటంటే ఈశ్వరోన్ముఖమై జీవితాన్ని గడపడము ధర్మాచరణతో, అదే భగవత్ ఉపాసన. స్థూలంగా చేసే ఈ రిచువల్స్ అన్నిటికంటే కూడా ముఖ్యంగా మన మన ఈశ్వరోన్ముఖమై జీవితాన్ని తీసుకెళ్లడమే భగవత్ ఉపాసన అని చెప్పడం జరిగింది. శ్రద్ధ భక్తి జ్ఞాన యోగాలు ఇవన్నీ కూడా పరమాత్మ అనుభవాన్ని ప్రసాదిస్తాయని చెప్పడం కూడా జరిగింది. సో చివరిగా పంచాక్షరి స్తోత్రంతో నమశివాయ అద్భుత విగ్రహాయతే, నమశివాయ అద్భుత విక్రమాయతే, నమశివాయ అభయనాయకాయతే, నమశివాయ అమృతహేతవే నమః అంటూ గురుగారు ఈ నాకు ఇచ్చిన ఈ పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అందరికీ నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ నమస్కారము. గురుగారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
చాలా బాగా చెప్పారండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చెప్పారు. మీరు ప్రవచనం శ్లోకంతో మొదలైంది, శ్లోకంతో ఎండ్ అయింది. చాలా చాలా బాగా చెప్పారు. సో మనకి మోక్షం కావాలి అంటే మనకి మానవ శరీరమే దానికి ఆధారం. సో మనందరికీ ఉన్నది అది. సో డిఫాల్ట్ మనకు వచ్చింది. వర్ణాశ్రమం గురించి కూడా, విభాగాల గురించి కూడా చక్కగా వివరించారు. మేము మొదటిసారి మాట్లాడటం అనిపించలేదు. ఈసారి మన మురళిలో ముగ్గురు అనుకుంటా మొదటి ఫస్ట్ టైం మాట్లాడుతున్న వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గాయత్రి గారు
అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా సంతోషం అండి. ఫస్ట్ సరైన అవకాశం, చాలా సంతోషంగా ఉంది.
చాలా బాగా చెప్పారండి. ప్రస్తుతనే శ్లోకంతో మీకు వచ్చిన టాపిక్ కూడా చాలా చాలా బాగా డీటెయిల్ గా వివరించారు.
నమస్కారం. శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం. ఈశ్వరుడు ఇక్కడ కూడా వర్ణాశ్రమాల గురించి చెప్పారు. ఈ భాగంలో ఈశ్వరుడు వర్ణాశ్రమ ధర్మాలని ఇలా చెప్తున్నాడు. ప్రతి వర్ణము ప్రపంచగతికి అవసరము. యజ్ఞయాగాది క్రతువులు ఎంత అవసరమో పాలించే వ్యవస్థ అంత అవసరం. వివిధ ఉత్పత్తులని మనకి అందజేసే వాణిజ్యం ఎంత అవసరమో, అవి ఉత్పత్తి చేసే వృత్తులు కూడా అంతే అవసరం. అందుకే నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. ఎవరి వర్ణ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ శివుని యందు భక్తి కలిగి ఉంటే వాళ్ళందరూ శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ప్రతి వర్ణంలో విద్యార్థి దశ, గృహస్థ దశలు ఉంటాయి. ఎవరికి వైరాగ్యం ఉంటుందో వారికి వానప్రస్థ సన్యాసాశ్రమాలు ఉంటాయి. విద్యార్థి దశ ఇదే బ్రహ్మచర్య దశ. నియమబద్ధమైన జీవితం గడపాలి. ఉపనయన సంస్కారం పొంది విద్యకై వెళ్ళడం ఒక పద్ధతి, తగిన సంస్కారాలు చేసుకుని విద్యకు వెళ్ళడం ఇంకో పద్ధతి. బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాహారం స్వీకరిస్తూ గురు శుశ్రూష చెయ్యాలి. గురు శుశ్రూష అంటే గురువు చెప్పే పాఠమే కాక మాట వినడానికి కనపరిచే ఆసక్తి. ఆయన వెంటే మసలుతూ ఉండడంతో తెలుస్తుంది. సాయం ప్రాతకాలాల్లో సంధ్య ఆచరించాలి. పూర్వకాలంలో చదువు సంధ్య అనేవారు. వేదోక్తంగా పొందిన వారు చేసే సంధ్య ఒక రకంగా ఉంటే ఇతరులు సూర్య నమస్కారాలు మొదలైనవి చేస్తారు. సంధ్య వలన చదివే చదువు వంటబడుతుంది. సంధ్య చేయడం వలన చదివే చదువు వంటబడుతుంది. సంధ్య రెండు పూటలా చెప్పబడుతుంది మధ్యాహ్న సంధ్యతో కలిపి. బ్రహ్మచర్య దశలోనే కామ, క్రోధ, లోభ, మోహములను నియంత్రించడం తెలుసుకోవాలి. ఆ నిగ్రహం గురువులు నేర్పుతారు. ఇంద్రియ నిగ్రహం నేర్పని విద్య విద్య కాదు. వివేకానందుడు 12 ఏళ్ళు ఇంద్రియ నిగ్రహంతో విద్య నేర్చిన ఒక విద్యార్థిని ఇస్తే కొత్త సమాజాన్ని స్థాపిస్తానంటాడు. ఆయన కూడా ఇంద్రియ నిగ్రహంతో, క్రమశిక్షణతో విద్య నేర్చుకున్నవాడే. బ్రహ్మచర్యాశ్రమంలో ఈశ్వరారాధన కూడా నేర్పాలి. చిన్నప్పటి నుంచి దేవునికి నమస్కరించడం, స్తోత్రాలు పఠించడం నేర్పాలి. తర్వాత మాత, పితృ, వృద్ధ, జ్యేష్ఠ అభివాదం చేయడం తెలియాలి. పెద్దలందరిలోనూ గురువు ఉంటే ముందర గురువుకి నమస్కరించాలి. మాత, పితృవంశాన్ని, గురువు వంశాన్ని, ఆయన శిష్యుల్ని గౌరవించాలి. ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధితో చేయాలి. బ్రహ్మచర్య దశ పూర్తవ్వాలంటే నిత్యం సత్యమే చెప్పాలి. చదివినది ఏనాడు విస్మరించరాదు. నైమిత్తిక కర్మ మోక్షం కోసం చెయ్యాలి. మోక్ష కామనతో కర్మ చెయ్యకపోయినా ఇవ్వవలసిన ఫలితం అది ఇస్తుంది. శాస్త్రం చెప్పినది మనకి క్షేమం కలిగిస్తుందని చెయ్యాలి. విద్యార్థి దశలో బ్రహ్మచారి ఎక్కువగా మంత్రాలు పఠించరాదు. ఉపనయన సంస్కారం జరిగిన వారికి గాయత్రి మంత్రం, లేనిచో సూర్య నమస్కారాలు వంటివి మంచిది. పూర్వసుకృతం వలన విద్యార్థికి వైరాగ్యం కలిగి ఉంటే సన్యాసం సిద్ధింపజేసుకోవచ్చు. పరిపూర్ణ జ్ఞాన వైరాగ్యం కలిగితేనే సన్యాసం తీసుకోవచ్చు. సుఖయోగీంద్రులు, శంకర భగవత్పాదులు ఈ విధంగా సన్యసించిన వాళ్లే. సన్యసించకపోయినా గురువు వద్దనే ఉండిపోయి నైష్ఠిక బ్రహ్మచర్యం పాటించవచ్చు. దీని వలన బ్రహ్మజ్ఞానానికి అవకాశం ఉంటుంది, లేకున్నా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది. అర్ధకామాల మీద కోరిక ఉంటే గృహస్థాశ్రమం స్వీకరించవచ్చు. గురువు వద్ద విద్య పూర్తిగా నేర్చుకుని గురువు అనుమతి పొంది గృహస్థాశ్రమం స్వీకరించాలి. స్నాతకం అందుకే చేస్తాడు గురువు. కాన్వకేషన్ లాంటిది అన్నారు ఇది గురువు గారు. వాళ్ళకి తర్వాత వాళ్ళకి అనుకూలమైన కులంలో ధర్మబద్ధంగా స్వీకరించిన పత్నితో ధర్మాచరణ చెయ్యాలి. సత్సంతాన ప్రాప్తి కోసం సంధ్యాకాల పర్వకాల నియమాల్ని పాటిస్తూ గృహస్థ జీవితం సాగించాలి. సన్యాసిని బ్రహ్మచారిని పోషించేది గృహస్థాశ్రమం. మడిగా వండి పద్ధతిగా పెట్టాలి. ఇతరులకి వండగా మిగిలినది తాను తినాలి. త్యాగం నేర్చుకోవాలి. గీతలో భగవానుడు కూడా ఇదే చెప్పాడు, ఎవరు తన కోసం మాత్రమే వండుకుంటాడో వాడు నరకానికి వెళ్తాడు. అవసరార్థం ఇతరుల నుంచి ద్రవ్యం తీసుకునేవాడు శుద్ధ ద్రవ్యాన్నే తీసుకోవాలి. ఎంత సంపాదించాము కంటే ఎలా సంపాదించాము అనేది ముఖ్యం. అంతఃకరణ శుద్ధి ఎంత ముఖ్యమో దేహశుద్ధి కూడా అంతే ముఖ్యం. శాస్త్రం చెప్పిన సదాచారం పాటించడం చాలా అవసరం. అంటు, ముట్టు, మహిళ వంటి శాస్త్రం చెప్పిన ఆచారాలని పాటించాలి. అన్నం వండే పాత్ర ఎంత శుద్ధమో వడ్డించే పాత్ర కూడా అంత శుద్ధం ఉండాలి. గృహస్థాశ్రమంలోనూ కూడా యోగం ఉండాలి. అనుష్ఠాన పరాయణుడై ఉండాలి. గాయత్రిని విడిచిపెట్టరాదు. ఉదయం మధ్యాహ్నం నిలబడి జపం చేయాలి. సాయంత్రం కూర్చొని జపం చేయాలి. వేదపారాయణం చేసేవారు బ్రహ్మయజ్ఞం ఆచరించాలి. నిత్య శ్రాద్ధం, వివిధములైన శ్రాద్ధములు, అమావాస్య తర్పణాలు, ఆప్తికాలు పాటించాలి. గృహస్థు అసక్తులైన వారికి రక్షణనివ్వాలి. యోగ్యతను అనుసరించి దానం చెయ్యాలి. దయ కలిగి ఉండాలి. ఈ విధంగా జీవిస్తే పరిపూర్ణ జీవితం అవుతుంది. యతులని కాపాడడం వలన జ్ఞానం కాపాడబడుతుంది. అలాగే బ్రహ్మచారిని కాపాడడం వలన చదువుని కాపాడుకున్నట్టు అవుతుంది. గృహస్థు వండే అన్నం మీద యతికి బ్రహ్మచారికి అధికారం ఉంది. గృహస్థు నిత్యం శివలింగాన్ని పూజించాలి. అనగా శివలింగంతో పాటు సాలెగ్రామ దేవతాయతన అర్చనలు నిత్యం చేయాలి. ఇంకా అగ్నిహోత్రం కూడా చాలా ముఖ్యమైనది. అగ్నిహోత్రం ఎవరు విధిగా చేయాలో వారే చేయాలి. ఆ ఫలితం అందరికీ దక్కుతుంది. పర్వకాలమందు చేసే యజ్ఞాలు ఉంటాయి, ప్రత్యేక క్రతువుల్లో చేసే యజ్ఞాలు ఉంటాయి. వాటి వలన ప్రకృతి క్షేమంగా ఉంటుంది. ప్రతి ఊరిలో కొన్ని అగ్నిహోత్ర గృహాలు ఉంటే ఊరు బాగుపడుతుందన్నారు. యజ్ఞం చేయడానికి కొన్ని సంస్కారాలు పద్ధతులు ఉంటాయి. యజ్ఞం చేసే అవకాశం కల్పించినా లోకక్షేమం కలుగుతుంది. ఈ విధంగా ఉండడం వలన శుద్ధ అంతఃకరణ కలుగుతుంది. అప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. భగవత్ కామంతో కాక మామూలు కోరికతో యజ్ఞం చేసినట్టయితే స్వర్గాది లోకాలు లభిస్తాయి. యజ్ఞయాగాదులతో పాటు సత్యం, ప్రియం, హితం మాట్లాడాలి. ఇలా గృహస్థాశ్రమం గడుపుతూ పురాకృత సుకృతం వలన వైరాగ్యం కలిగితే గృహస్థాశ్రమంలో పాటిస్తున్న కర్మలన్నీ పద్ధతిగా త్యజించి సన్యసించి వేదాంత అధ్యయనం చేయాలి. దేనికోసం త్యజించారో ఆ జ్ఞానం కోసం నిరంతరం అభ్యాసం చేయాలి. అభ్యాసం ఆపితే ప్రాపంచిక వాసనలు వచ్చేస్తాయి. ప్రయత్నపూర్వకంగా వేదాంత అభ్యాసం చేయాలి, లేకుంటే పతనమవుతాడు. ఇది వరకు కర్మలున్నాయి కనుక పతనమవ్వడు, ఇప్పుడు కర్మలు లేవు కనుక పతనమవుతాడు. వాని యొక్క స్థితిని బట్టి సన్యాసం ఉంటుంది. సన్యాసం 4 రకాలుగా ఉంటుంది. కుటీచకం, బహూదకం, హంస, పరమహంస. గృహస్థుగా సన్యసించకపోతే వానప్రస్థానికి వెళ్ళచ్చు, అంటే భార్యతో కలిసి ఏకాంతవాసం. లౌకిక విషయాలు తగ్గించుకోవాలి. వైరాగ్యం లేకుంటే ధర్మబద్ధంగా అదే జీవితం కొనసాగించాలి. ధర్మబద్ధమైన జీవితం గృహస్థుగా కొనసాగించినా మరుజన్మలో వైరాగ్యం రావచ్చు. ధర్మబద్ధంగా బతకడం వలన పతనం కారు. వానప్రస్థం స్వీకరించదలిస్తే భార్య రాకుంటే కొడుకుల సంరక్షణలో వదిలి ఒంటరిగానైనా మంచి తిథి వార నక్షత్రాలు చూసుకుని వెళ్ళాలి. వానప్రస్థంలో అగ్నిహోత్రాదులు విడువరాదు. క్రోధం, వేరొకరి గురించి చాడీలు చెప్పడం చేయరాదు. నిద్ర, తంద్ర ఉండరాదు. నిత్య సంధ్యానుష్ఠానాలు మానరాదు. ఇంకా కుటీచక సన్యాసం అనగా ఇంట్లోనే ఉండి ఏది పెడితే అది తిని ఏకాంతంలో ఉంటూ ఆత్మవిచారణ చేసుకుంటూ ఉంటాడు. కుటీచకంలో కూడా దీక్షా స్వీకారం ఉంటుంది. గాయత్రిని, శివలింగారాధనని మానరాదు. తర్వాత బహూదక సన్యాసం అనగా తన కుటుంబాన్ని, బంధువుల్ని విడిచిపెట్టి 7 గృహాల్లో భిక్ష ఎత్తుకోవాలి. కావలసినది ఒక గృహంలో దొరికితే మరొక గృహానికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఒక ఇంటి మీద, బంధువుల మీద ఆధారపడరాదు. తర్వాత హంస సన్యాసి, వీరు రోజుకొక మార్గంలో ఉంటారు. గృహ దేశ అనుబంధాలు ఏర్పడకుండా ఉండడానికి ఒకే చోట ఉండరు. యోగం సిద్ధించాలంటే తగిన ఆహారం మితంగా తీసుకోవాలి. అధికంగా కానీ అతి తక్కువగా కానీ భుజించరాదు. శమధమాదులు అత్యంత ముఖ్యం. ఎల్లవేళలా ఆత్మజ్ఞానం కోసం సద్గురుని ఆశ్రయించాలి. ఆత్మజ్ఞాన మననం చేసుకోవాలి. కామక్రోధ పరిత్యాగం చేయాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. అలాగే గాయత్రి, నిత్య దేవతార్చన కూడా చేయాలి. తర్వాత పరమహంస. పరమహంస ఎల్లవేళలా ప్రణవం మాత్రమే ఉచ్చరిస్తాడు. ఎప్పుడూ ఏకాంతమే. శాస్త్రం చెప్పిన పద్మ, స్వస్తిక ఆసనాల్లో ఉండి ఎప్పుడూ సమాధి స్థితిలో ఉంటాడు. ఆత్మనిష్ఠుడై ఉంటాడు ఈయన. ఈ విధంగా ఎవరి స్థితిని బట్టి వారు ఆశ్రమ స్వీకారం చేయవచ్చు. పైస్థితికి వెళ్ళొచ్చు కానీ కింది స్థితికి రాకూడదు. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం, గ్రంథాల్లో మహాభారతం లాంటిది అన్నారు వ్యాస భగవానుడు. ఒక్క సన్యాసి అయినా పై ఆశ్రమానికి నియమనిష్టలతో వెళ్ళినా అతడు ఎటు వెడితే అటు సూర్యుడు కదిలిపోతాడట. వాళ్ళు క్రమముక్తిని పొందుతారు. తర్వాత శివుడు బృహస్పతికి ఈ విధంగా చెప్పాడు, నాకు రెండు రూపాలున్నాయి. చూడగలిగే రూపాలు రెండు, చూడలేని రూపాలు రెండు. చూడలేనివి సగుణ స్వరూపము, ఈశ్వరుని నిర్గుణ తత్వం. ఇంద్రియాలకి కనబడదు. ఇంద్రియాలకి కనబడే రూపాలు రెండు. అవి కదిలేదొకటి, కదలేనిదొకటి. ఆలయాల్లో ప్రతిష్ఠితమైన శివలింగము మరియు స్వయంభూ రూపాలు. తర్వాత కదిలే రూపము సన్యాసి. సన్యాసి సాక్షాత్ శివుడే. మహాక్షేత్రాల్లో ఒక్క సన్యాసిని చూసినా జ్యోతిర్లింగ దర్శనమైనట్టే. సన్యాసి మరణిస్తే దహనం చేయరాదు, ఖననం ఉంటుంది. సన్యాసి పూర్వాశ్రమానికి చెందిన వారు కి అశౌచం ఉండదు. ఉదక క్రియలు చేయక్కర్లేదు. ఆయన సమాధి మీద అశ్వద్ధ వృక్షం నాటాలి. అది మహాక్షేత్రం అవుతుంది. మానవుడు గృహస్థిగా మోక్షం పొందవచ్చు. సత్కర్మలు చేస్తూ చిత్తశుద్ధికి ప్రయత్నిస్తే మోక్షం పొందవచ్చు. గృహస్థాది ఆశ్రమాలు చిత్తశుద్ధి కోసమే ఏర్పడ్డాయి. సత్కర్మాచరణ, శాస్త్రశ్రవణం, భగవదారాధన చేసుకోవాలి. మనల్ని మనం శుద్ధి చేసుకునే ప్రక్రియని ప్రాయశ్చిత్తం అంటారు. భగవంతుడు ఇంకా బతికే అవకాశం ఇచ్చాడంటే నిన్ను నీవు శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు. నిత్యకర్మలు కూడా ప్రాయశ్చిత్తాలే. ప్రాయశ్చిత్తాల్లో సులభమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయని కూడా శివుడు బృహస్పతికి చెప్పాడు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు.
ధన్యవాదాలండి, చక్కగా చెప్పారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్పీకరు వెంకటేష్ గారు. ఆయన మనకి పాపం అంటే ఏమిటి, ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎంతకాలం వేదాంతం వినాలి, జ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటి, వీటి గురించి విద్యాదాన ఫలం ఏమిస్తుంది, ఇవన్నీ వివరించడానికి వస్తున్నారు వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారా?
నమస్కారం అండి. నమస్కారం. గురుగారి పాద పద్మాలకు నమస్కారాంజలు అర్పిస్తూ గురుభ్యో నమ సభ్యులందరికీ నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సత్సంగత్వానికి అది జన్మజన్మల నాకు కృతజ్ఞతగా ఉంటాను. నేను ముందుగా ఈ రుద్రము ధ్యాన శ్లోకంతో ప్రారంభిస్తాను. పాపాతాళ నవస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురట్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తో కాప్లుతమేకమీశమనిషన్ రుద్రానువాకాంచపన్ జాయే దీక్షిత సిద్ధయే ద్రౌపదం మిత్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భస్తి మరుచా భాసమానాభిజంగుతై కంఠే కాళాకపద్ద కలిత శశికళా చంద కోదండ హస్తా హవామహే కవిం కవీనాముపమస్క్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్తీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్వాజినీవతీ ఈనామవిత్ర్యవతు గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః. నా యొక్క శీర్షిక పాపము వాటి ప్రాయశ్చిత్త కర్మలు దాన మహిమ సర్వోత్కృష్టమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి దానికి సందర్భంగా ఈ రుద్ర శ్లోకం చదవడం జరిగినది. పాపము అనగా గురువుగారు వేదము చెప్పిన కర్మను చేయకపోవటము, విధిని చేయకపోవటము, నిషేధాన్ని ఆచరించటము, వేద విప్లావనము అనగా ధర్మనింద, ధర్మహాని, ధర్మాచరణములు బాధించుట మొదలగు వాటిని చెప్పారు. తర్వాత పంచమహాపాతకములు కూడా గురించి కూడా చెప్పారు. గోహత్య, సువర్ణ అత్యయము, బ్రహ్మహత్య, శిశు హత్య, సురాపానము మహాపాపములుగా చెప్పారు. ప్రాయశ్చిత్తము ఎప్పుడు చేసుకోవాలి అనేది ప్రశ్నించుకుంటే, పాపము చేశానని తీవ్ర బాధ కలిగి పశ్చాత్తాపముతో పెద్దల వద్దకు వెళ్ళి పాపమును ఒప్పుకొని ప్రాయశ్చిత్త విధిని చేయవాలనని గురుగారు ఉపదేశించారు. ఈ ప్రాయశ్చిత్తములు కామక్రోధాలు అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి గుణాల వలన పాపములు మానవులు ఎక్కువ చేస్తారని గురుగారు ఉపదేశించారు. తత్కర్మములు చేసేటప్పుడు, ప్రాయశ్చిత్తములు చేసేటప్పుడు ఈశ్వర ఆశ్రయ బుద్ధితో చేయవలనని, భక్తితో భగవంతుడి నామస్కరణం చేయాలని, చేసినచో పాపాలు తొలగబడతాయని గురువు గారు ఉపదేశించారు. ప్రాయశ్చిత్తములు చాలా రకములుగా ఉన్నాయని, దాంట్లో కొన్ని కష్టతరముగా ఉండేటువంటివి కూడా ఉన్నాయని, వాటిని తప్తకృత్యములు అని అంటారని, వాటిలో 3 రోజులు వేడి నీళ్లు తాగి, 3 రోజులు వేడి నెయ్యి మాత్రమే తాగి, 3 రోజులు వేడి పాలు తాగి, 3 రోజులు కేవలం వాయుభక్షణం మాత్రమే చేసి ప్రాణాయామము, సంధ్యాదులు మొదలము చేసుకుంటూ కొంచెము క్లిష్టమైనటువంటి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలనని, అది కూడా గురువుగారిని ఆశ్రయించి వేదాంత శ్రవణం చేసుకుంటూ శ్రద్ధ వినయముతో వేదాంత జ్ఞానం వినటము, శాంతి ధ్యాంతి సాధన చేతుష్టములతో వీటిని సప్తకృత్యములు అంటారని గురువుగారు ఉపదేశించారు. తర్వాత ఈ ప్రాయశ్చిత్తము ఎందుకు చేయాలను, వాటి వలన మనకి లాభం ఏమిటి అనగా, పాపము జ్ఞానము ఈ ప్రాయశ్చిత్తముకు వస్తుంది. ముందర పాపములు తొలగిపోయి సత్కరణములు చేయటం వలన, సత్కరణములు చేయట ఒక మంచి సత్ఫలితాలు లభించాలి అంటే ముందు పాపనాశనం జరగవలను, పాపనాశనం జరిగిన తర్వాతనే మనం చేసిన సత్కర్మలకు ఒక ఫలం లభిస్తుంది అని చెప్పారు. సత్కార్యములు వలన మనకి జ్ఞానము లభిస్తుందని కూడా చెప్పారు. జ్ఞానము పాపము చిట్టడవిలాగా పెరిగిపోయినప్పుడు దాన్ని దగ్ధం చేసేదే జ్ఞానమని, జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు లేదని గురువుగారు భగవద్గీత ఉటంకిస్తూ జ్ఞానం అనే పడవతో ఎంత పాప సముద్రాన్నైనా దాటివేయచ్చునని గురువుగారు ఉపదేశించారు. ముఖ్యముగా జ్ఞానము నిలుపుకొనుటకు ఎలా అనగా, శ్రవణము, మననము, నిధిధ్యాసనము వలన జ్ఞానము నిలుపుకొనవచ్చునని, వేదాంత శ్రవణము చేసినచో ఉపపాతకాలు పోవునని, నిత్యము వేదాంత శ్రవణం వింటే మహాపాతకాలు పోవునని, మననం వల్ల జ్ఞాన వృద్ధి జరిగి నిధిధ్యాస వలన జ్ఞానము స్థిరపడునని గురువుగారు ఉపదేశించారు. జ్ఞానం వినడంతో పాటు ధర్మ కార్యములు చేయవలనని, భగవన్ నామస్మరణ చేయవలనని కూడా గురుగారు చెప్పారు. జ్ఞాన సముపార్జనకు వలన ఇంతకుముందు చెప్పినట్టుగా ఎటువంటి పాపాలు తగ్గుతాయి అని అనగా, 6 నెలలు వేదాంత విజ్ఞానం వినగా మహాపాతకాలు తగ్గిపోతాయని చెప్పాను. దీనిలో విద్యలు కూడా, ఎన్ని విద్యలు, ఎలాంటి విద్యలు ఉన్నాయి అనగా, ఐహిక విద్యలు, పారమార్థిక విద్యలు, అపరా విద్యలు, పరా విద్యలు అని ఉన్నాయని చెప్పారు. పాపములు తొలగిపోవడము దాని గురించి గురువుగారు చాలా విస్తారంగా ప్రాయశ్చిత్తం కార్యక్రమాల గురించి గురువుగారు చాలా చెప్పారు. దానిలో ముఖ్యంగా దానం గురించి బాగా ఒక్క నుంచి చెప్పారు. విద్యాదానము ఫలము చాలా వలన మనకి ఇతరులకు బోధించినచో అపరా విద్య దానం ఫలము పొందుతాడు అని చెప్పి గురువుగారు చెప్పారు. జ్ఞానము పొందడానికి ముఖ్యంగా మనము ఎలువంటి పనులు చేయవలను అనగా, దృష్టవ్య, స్త్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసన అనగా, చూసేది దేవుడికి సంబంధించినది, వినేది దేవుడికి సంబంధించింది, మననం చేసేది దేవుడికి సంబంధించింది అయి ఉండి, నిధిధ్యాసన అనగా మనము ఆత్మయందు విచారము నిలుపుకొనుట, స్థిరముగా నిధిధ్యాసన చేయుట, ధ్యానము చేయుట అను, అది దాని వలన మనకి జ్ఞానము ఎక్కువగా పొందవచ్చని చెప్పారు. జ్ఞానము సంపాదించుటకు మంచి సమయం ఏమిటి అనగా, గురుగారు వెంటనే ఇదే మంచి సమయం, ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయరాదు అని నొక్కి వక్కాని చెప్పారు. దీనివలన మనము ఏ క్షణము కూడా ఈ గురుగారు మనకి మంచి ఉపదేశాలు తీసుకొని దాన్ని సత్కర్మలను ఆచరించి అందరికీ మంచి చేయాలని ఆచరిస్తూ ఉంటామని గురుగారిని ప్రార్థిస్తున్నాను. జ్ఞాన విచారణము అనగానేమి? అనగా జ్ఞానము నిత్యము నిరంతరము సత్యము ఏదైతే ఉన్నదో దానిని ధ్యానం చేయట విచారణమని చెప్పారు. ఇది ప్రతి కాండలోను ప్రతి పాటలోనూ గురువుగారు నొక్కి వక్కాణించుతూ చెప్పారు. నిరంతరము సత్యము ఏదైతే ఉన్నదో అదే నీవు ఉన్నావని ధ్యానం చేయట విచారణ చేయవలనని ప్రతిసారి ప్రతి పాటలోనూ గురువుగారు ఈ విషయం చెప్పారు. అసలు జ్ఞానము లక్షణాలు ఏమిటి? జ్ఞానము సచ్చిదానందము, అనంతము. ఇది కూడా గురువుగారు చాలా చోట్ల నొక్కి వక్కాని చెప్పారు. బహుశా మనకి బాగా మనకి మనసుకు హత్తుకోవాలని గురువుగారు మరి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది అనుకుంటాను. బ్రహ్మ విద్య దానం వలన ఫలితమేమి అని అన్నారు. బ్రహ్మ విద్య దానం వలన అపరోక్షానుభూతి సిద్ధి కలుగుతుందని, జ్ఞానము పొందినవాడు జ్ఞాని సంసారం నుండి ఎలా బయటపడును అనగా, జ్ఞానము జ్ఞాని సంసారం నుండి కలలో నుండి మెలుకోకు వచ్చినట్టు రీతిలో సంసారం నుండి బయటపడును అని చెప్పారు. తర్వాత ఎటువంటి వాళ్ళకి మనము దానం ఇవ్వవాలని, తర్వాత పీఠాధిపతులు వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అనేది కూడా గురువుగారు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, గురువుగారు పీఠాధిపతులు బ్రాహ్మణులు ఎంత ప్రజలకి సంఘానికి ఎంత ముఖ్యమో చెప్పడం జరిగింది. బహుశా అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. సర్వసంగ పరిత్యాగులైన పీఠాధిపతులు లోక హితం కోసము లోక వ్యవహారాలు చూస్తారు. వేదాంత ప్రకారము అష్టాంగ యోగము తపస్సు చేసి నైష్టికుల చేత యజ్ఞయాగాది కృతువులను చేయిస్తూ లోకంలో అసురు శక్తులు ప్రబలకుండా ధర్మరక్షణ చేస్తారు. పీఠాధిపతులు మౌనంగా చేస్తున్న తపస్సు వల్ల ధర్మం నిలబడుతుంది. పీఠాధిపతులు మౌనంగా ఉంటూ 2 నిమిషాలు బోధ చేసినా మేధావి 2 గంటల ప్రసంగం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. వారి దర్శనం చేత ధన్యులమవుతాము. ఒక సన్యాసి కనపడితే శివుడు కనపడినట్టుగా ఫలం దక్కునని గురువుగారు ఉపదేశించారు. పీఠాధిపతులు శాస్త్ర విద్య పరిరక్షణ కూడా చేస్తారు. ధర్మ విద్య సంప్రదాయ బద్ధకంగా పరిరక్షణ చేస్తారు అని చెప్పారు. ఇతర దానములు ఇంకా ఏమిన్నాయనగా, భూదానము, గోదానము, కన్యాదానము, సువర్ణదానము అని చెప్పారు. సూత సంహిత చదివితే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనగా, వేదాంతాలు చదివిన ఫలితాన్ని సూత సంహిత లభిస్తుంది, చదివినందువలన లభిస్తుందని గురువుగారు చెప్పారు. తర్వాత ఎవరికి దానం చేయవలన దాన్ని మరికొంత ఇంకా వివరణ ఇస్తూ, క్రమ పద్ధతిలో జీవనం సాగిస్తూ తపస్సుతో కేవలం జ్ఞానమే పరమావధిగా వేదాధ్యానం చేస్తూ భోగలాలసలు విడిచి యజ్ఞయాగాది క్రతువులతో జపతపాతులతో ఆత్మ విచారణతో విద్యాదానం పవిత్ర జీవనం సాగిస్తున్న విష్ణువుని విప్రుడుకు దానం చేయాలని, అలాంటి విప్రులకు దానం చేసిన యజ్ఞం చేసిన ఫలితంతో సమానమని గురువుగారు ఉపదేశించారు. అయోగ్యులకి కూడా దానం చేయవచ్చును, వాటిని దయ అని అంటారని గురువుగారు చెప్పారు. అయోగ్యులైన వాళ్ళకి దానం ఇవ్వడానికి ఎటువంటి నియమము లేదని చెప్పారు. గురువుగారు వేద పండితులకు దానం ఇచ్చేటప్పుడు సంకల్ప సహితముగా దానం చేయవలనని మరియు చెప్పారు. సో గురువుగారికి బ్రాహ్మణులకు ఏం చేసినను అది సంకల్పంతో సహితంతో చేస్తేనే దానికి ఫలితం లభిస్తుందని గురువుగారు చెప్పారు. అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాయశ్చిత్తము దీనికి ఇది ముఖ్యముగా. దాని ముందర గురువుగారు దాన మహిమలు దాని ఏ తిథుల్లో ఎటువంటి దానములు ఇచ్చో ఎలాంటి ఫలితాలు జరుగునని చెప్పారు. చాలా విశదీకరణగా చెప్పారు. ముఖ్యంగా వాటిలో కృష్ణ చతుర్దశి నాడు వేదవేత్తకు శివస్వరూపముగా భావించి దానము ఇస్తే క్రమముక్తి లభించును అని చెప్పి గురువుగారు చెప్పారు. త్రయోదశి నాడు వేదవేత్తకు జ్ఞానం చేసినచో క్రమముగా బ్రహ్మలోకమును పొందుతాడని, ద్వాదశి నాడు వేదవేత్తకు విష్ణు స్వరూపముగా భావించి దానం చేసిన విష్ణులోక ప్రాప్తం జరుగునని, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు వేదవేత్తకు దానం విష్ణుభావనతో ఇవ్వాలనని, ఏకాదశి నాడు దానం చేసిన 7 జన్మల పాపం తొలగనని గురువుగారు చెప్పారు. అష్టమి నాడు శంకరుణ్ణి పూజించి దానం ఇచ్చినచో శంకర సాహిత్యము సాయుధ్యం లభించునని గురువుగారు చెప్పారు. ఇంకా చాలా ద్వితీయ పాడ్యమి మిగతా రోజులలో కూడా గురువుగారు చెప్పారు. ముఖ్యముగా ఏ పూజ చేసినను అది సాంగమయ్యేది దానము చేతనేనని చెప్పారు. అంటే సంపూర్ణమయ్యేది దానము చేత వలనేనని గురువుగారు ఉపదేశించారు. అత్యంత ఉత్కృష్టమైన ప్రాయశ్చిత్తము వేదాధ్యయం చేస్తున్న వారిని సేవించటము, వేదము వినినను కానీ పాపం పోవునని గురుగారు చెప్పారు. బ్రాహ్మణులు వేదశాస్త్రములతో దీవించటం అంటే దేవత అనుగ్రహాన్ని శక్తిని మనకు అందిస్తున్నారన్నమాట అని గురుగారు చెప్పారు. ఇక్కడ గురుగారు ఒక చిన్న ఉదాహరణగా చెప్తూ కొందరు ఇతర మతస్థులు అందరికీ అర్థమయ్యే భాషలో దీవిస్తుంటారని, బ్రాహ్మణులు తెలుగు సంస్కృతంలో అర్థం అందరూ ఎవరికి అర్థం కాని సంస్కృతంలో మనల్ని దీవిస్తారని అనే ఒక అపప్రాధ ఉన్నదని గురుగారు చెప్తూ, గురు సంస్కృతము మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవతకి అర్థమవుతుంది. దేవతలు మాటల కంటే మంత్రముల చేత అనుగ్రహింపబడతారు, అనుగ్రహ శక్తిని మనకు అందిస్తారని గురుగారు చెప్పారు. ముఖ్యంగా అన్నిటికంటే రుద్రజపము చాలా చాలా అవసరమని, రుద్రజపం వలన పాప ప్రక్షాళనం జరిగి జీవునికి ముక్తి ఇస్తుందని, రుద్రము కంపల్సరీగా నిష్ఠలతో నేర్చుకొని స్వరయుక్తముగా నేర్చుకొని, అది గురువుగారు నా అదృష్టంతో నాకు కొన్ని సంవత్సరాల క్రితం గురువుగారు నాకు ఆ ఉపదేశం చేశారు. దేవుడి దయవల్ల గురు కృప వల్ల నాకు రుద్రం నేర్చుకునే అదృష్టం దొరికింది. మహారుద్ర యాగము మా సాక్రమెంటోలో జరిగినప్పుడు నాకు దాంట్లో 7 రోజులు దాంట్లో పాల్గొనే అదృష్టం కూడా కలిగింది. అది కూడా గురు కృప, దైవానుగ్రహంగా నేను భావిస్తున్నాను. నాకు ఇది ఈ పార్ట్ ముఖ్యంగా గురువుగారు ఉపదేశం చేస్తున్నట్టుగానే అనిపించింది. అది దేవ సంకల్పం వల్ల విద్యా గారు నాకు ఈ పార్ట్ని ఇవ్వడం కూడా అది గురు కృపగా అనుకుంటున్నాను. చివరగా ఒక రుద్రంలో ముఖ్యమైనటువంటి ఒక కవచ మంత్రం అని ఉన్నదండి. అది సర్వ పాపాలని పోగొట్టి ముఖ్యంగా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి అది చాలా ఉపయోగపడుతుంది. దాన్ని నేను ఇప్పుడు చదివేసి నేను ముగిస్తా, సుధాకర్ గారికి అప్పగిస్తాను. శివేన వచసాత్వా గిరిసాచావదామసి యదాన సర్వమిజ్జయక్ష్మగుం సుమనా అసతు అధ్యవోచదది వక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీగుస్త సర్వాంజంభయన్ సర్వాశ్చయాతు గాన్యః సోయస్తామ్రో అరుణౌ తవుగ్రః సుమంగళః ఏజే మాగుం రుద్రావితో దిక్షు స్త్రితాః సహస్రసో వైశాగుం హేడయీమహే. సర్వం శ్రీ గురుచరణార్థ సమర్పమిస్తూ నమస్కారం అండి. సుధాకర్ గారు మీరు
చాలా బాగా చెప్పారండి. మీరు అన్నట్టుగానే గురు కృప వల్లనే కరెక్ట్ గా మీకే వచ్చింది ఇది. దీనిలోనే చాలా సార్లు రుద్రం గురించి ఎంఫసైజ్ చేశారు. సో నిజంగా ట్రూలీ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అందులో అన్నట్టుగా జ్ఞానం సంపాదించడానికి మంచి సమయం ఏమిటి అంటే ఇప్పుడే, తక్షణం, క్షణం కూడా ఆలోచించక్కర్లేదు అన్నారు. అలాగా బ్రహ్మ విద్యా దానం వల్ల ఫలితం ఏమొస్తుంది అంటే విద్యాదానం వలన అపరోక్ష అనుభూతి సిద్ధి లభిస్తుంది. నాకు ఇందులో అది బాగా నచ్చింది. సో ఇందులో ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ భగవద్గీతని సౌందర్యలారని ఇక్కడ విద్యాదానం చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు మన గురుభ్యో నమహలో. అందులో మీరు చెప్పినట్టుగా రుద్రజపం చేసే సర్వపాప ప్రక్షాళనం అయి జీవుల్ని ముక్తిని ఇస్తుంది. రుద్రం ముక్తికి ఇచ్చే కర్మగా, భక్తినిచ్చే ఉపాసనగా, ముక్తిని ప్రసాదించి జ్ఞానంనిచ్చే వేదాంత కాండగా రుద్రం బాసిల్లుతుంది అని ఖచ్చితంగా నొక్కి మరీ చెప్పారు. సో ది కంప్లీట్ గా దిస్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. సుధాకర్ గారు మేము చెప్పండి. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకున్నారా మీరు?
హలో
హలో వినిపిస్తాను.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం అన్నిటికంట ఉత్కృష్టమైన మరి యొక్క ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకుందాం. వెంకట గారు చెప్పినట్టు ఇది రుద్రం గురించే. మొత్తం వేదాలన్నీ అధ్యయనం చేసిన, ఆ అధ్యయనం చేసింది మనం విన్నా, మనం చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. వేద మంత్రాల అక్షరాల్లో ఉన్న చైతన్యం దేవత కనుక వేదాలు చదివినా విన్నా ఆ దేవతల యొక్క అనుగ్రహం ప్రభావం మనపై చూపిస్తుంది. మంత్రాన్ని స్వరబద్ధంగా చదివితే దేవతాశక్తి ఆవిర్భవించి అనుగ్రహిస్తుంది. అందుకే వేదాధ్యయనం అన్నది చాలా గొప్పది. కానీ సర్వ వేదాలు ఒకేసారి చదవడం మన వల్ల సాధ్యం కాదు కదా. కాబట్టి దానితో సరైన మహత్తు గలది, శక్తి ఉన్నది, సర్వ పాపాలు పొగట్టేది, గొప్ప విశేషమైనది అయిన రుద్ర నమ్మకం చదివితే ఆ వేదాలు పఠించిన ఫలితం అంతా వస్తుంది. శతరుద్రియం కంటే పాపాలు పోగొట్టే శక్తి మరొక దేనికి లేదు. అందున శతరుద్రియంతో అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచిది. అంతేకాదు ఏ గ్రహదోషాలు పోవాలన్నా రుద్రాభిషేకం చేస్తారు. ఎందుకంటే రుద్రంలో ఉన్న మంత్రాలకు అంత శక్తి ఉంది. మొత్తం 11 అణువాకాలతో కూడి ఉన్న రుద్రం అంతా ఒక మహామంత్రరాశి. అందులో ప్రతి అణువాకానికి, రుక్కుకి, యజస్సుకి మంత్రమహిమ ఉంది. శ్రీ 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 విద్యారంజుల వారు మొదలైన వారు రుద్రానికి భాష్యం రాయడమే కాకుండా రుద్రానికి సంబంధించిన అనేక ప్రక్రియలు మనకు చూపించారు. అందులో లఘురుద్రం, అతిరుద్రం, మహారుద్రం అనే అనేక ప్రక్రియలు ఉన్నాయి. సర్వ పాప ప్రక్షాళన చేయడానికి జీవునికి శుద్ధినిచ్చి ముక్తిని ప్రసాదించేది రుద్రం. ఒకవైపు ముక్తినిచ్చే కర్మగా ఉంటూ, మరొకవైపు భక్తిని పెంచే ఉపాసనగా ఉంటూ, వేదాంత జ్ఞానంగా ఉంటూ, వేదంలో ఉన్న 3 కాండములు ఒకే భాగంలో కలిగినటువంటి అతి శక్తివంతమైనది రుద్రం. కైవల్యోపనిషత్తులో చెప్పిన ప్రకారం మహాపంచపాతకాలని తొలగించే శక్తి రుద్రానికి ఉంది. ప్రాయశ్చిత్తార్థి, వ్యాధి క్షయకరార్థి, మోక్షార్థి ఈ 3 కూడా రుద్రం చేయడం ద్వారా ఆ ఫలితాన్ని పొందుతున్నారు. ఈ లోకంలో అన్నిటినీ చదివించిన సన్యాసులు కూడా వేదం అయితే చదవకూడదు, కానీ రుద్రాన్ని మాత్రం ఒక్క అనువాకమైన కొంత భాగమైన పూర్తిగా కానీ చదివి తీరాలట. రుద్రాన్ని శతరుద్రయం అని ఎందుకంటారంటే అందులో శతాధిక రుద్రుల గురించి, ఆ వారి రూపాల గురించి చెప్పబడ్డారు. సర్వవ్యాపకుడైన ఆ రుద్రుడు ఈ జగత్తులో ఘోరంగా అఘోరంగా అన్ని జీవులందు ఉండి మన అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రథమో దైవ్యోభిషక్. రుద్రుడు అనేక రూపాల్లో దేవతల బుద్ధుల్ని శాసిస్తూ ఉంటాడు. వేదాల్లో అనేక శాఖల్లో ఉన్న రుద్రం ఎంతో మహిమ గలది, శక్తివంతమైనది. ఈ రుద్రం సాంప్రదాయకమైన వేదాల్లో ఉంది కనుక దీనికి తగ్గ సాంప్రదాయాలు కూడా మనం తప్పకుండా పాటించాలి. వేదం ఉచ్చరించడానికి కావలసిన ఉపనయన సంస్కారాలు, అధికారాలు కలవారు మాత్రమే ఈ రుద్రాన్ని స్వరబద్ధంగా పఠించాలి. అలాంటి సంస్కారం లేని వాళ్ళు ఆ సంస్కారాలు గల వారు చదువుతుంటే వింటూ అభిషేకాలు చేసుకోవచ్చు. మనంతట మనం చదువుకోవాలంటే మాత్రం స్వరం, సంస్కారం, వర్ణం అంటే అక్షర ఉచ్చారణ చాలా ముఖ్యం. వాటిలో దోషం ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మరి అందరూ రుద్రం చదివి చరించడం ఎలాగా? అందుకే మనందరం చదువుకోవడానికి వ్యాస మహర్షి రుద్రాన్ని పురాణాల ద్వారా మనకి శ్లోక రుద్రయం రూపంతో అందించారు. ఇది అందరూ చదువుకోవచ్చు. శతరుద్రయం బదులుగా శ్లోక రుద్రయం మహాభారతంలో ద్రోణ పర్వంలోను, ఇంకా మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్న ఈ సూత సంహితలో తర్వాత భాగంలోను, ఇంకా శివరహస్యం గ్రంథంలో కూడా నమక చమక స్తోత్రాలుగా చెప్పబడింది. ఇలా ఏ రకంగా రుద్రాన్ని పఠించినా, విన్నా, చదివినా మనం తరించుకోవచ్చు. శతరుద్రయం తర్వాత అంత గొప్పది చమకం. ఇది కాక పురుష సూక్తం, శివ సంకల్ప కవచ సూక్తం మన ప్రాయశ్చిత్తానికి అతి శక్తివంతమైనవి. రుద్రజ్ఞానం గురించి చెప్పి శివుడు బృహస్పతితో ఇలా అంటున్నాడు. జీవుడు పుణ్యపాప కర్మాలు చేస్తూ పరలోకంలో తన పుణ్యపాప కర్మల ఫలితంగా సుఖదుఖాలు అనుభవించి తిరిగి ఈ భూమిపై అనేక జన్మలు పుడుతూ ఉంటాడు. ఆత్మజ్ఞానం కలిగేంత వరకు ఈ చావు పుట్టుకలు తప్పవు. ఆత్మజ్ఞానమే పూర్ణ కైవల్యానికి హేతు. మనం సుఖం అనుకున్నది నిజంగా మనకి సుఖం ఇవ్వవు. అవి సుఖాన్ని ఇస్తాయన్న భావన ఆ విషయంపై ఆరోపించి మనం ఆ విషయ సౌఖ్యాలు కోరుకుంటున్నాం, కానీ దానిలోని ఆరోపణ పోయి అసలు విషయం బయటపడ్డప్పుడు అదే మనకి దుఃఖహేతు అవుతుంది. చలమల్లో నీరు లాంటి ఈ ప్రపంచ సుఖాల్లో తిరగకుండా అనంతమైన అమృత సముద్రం లాంటి ఆత్మసుఖంలో తిరగలగాలి. కానీ ఈ మానవుల అజ్ఞానం చేత సాత్మానందం అనే మహాసముద్రాన్ని విడిచి చలమం లాంటి ప్రాపంచక విషయ సౌఖ్యములతో మునిగి తేలుతున్నారు అని చెప్తూ, ఓ బృహస్పతి, మిగిలిన వాటిని విడిచి మానవులు తమ సాధన అంతా సాత్మానందం పొందడానికి వినియోగించాలి. ఈ సాధన చేయడానికి పనికి వచ్చే ఒకే ఒక జన్మ మానవ జన్మ. అది లభించిన తర్వాత కూడా దాన్ని వృధా చేసుకోకూడదు. పాప పుణ్యాలు రెండింటి వల్ల మనకి పునర్జన్మ ఉంటుంది కనుక పాపపుణ్యాలు రెండూ కూడా మనం క్షయం చేసుకోవాలి. అలా మన స్వస్వరూపాన్ని చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ శరీరం మనసు నేను కాదు అని అనుకునే జ్ఞానులకు తమకు కలిగే సుఖదుఖాలను కూడా సాక్షిభూతంగా చూడగలరు. జ్ఞాని అయిన వానికి పాప పుణ్య ఫలితాలు ఉండవు. కనుక మన అందరం కూడా జ్ఞానులుగా మారడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా చెప్తే శివుడు బృహస్పతితో పైలోకాలలో పుణ్యపాప ఫలితాలు అనుభవించి తిరిగి ఇక్కడ జన్మించినప్పుడు జీవి ఎలా జన్మిస్తున్నాడో చెప్తున్నాడు. అంటే మానవుని యొక్క పుట్టుక యొక్క క్రమం పద్ధతి తెలుసుకుని మనకి వైరాగ్య శుద్ధి జ్ఞానం కలగాలని శివుడు ఈ విషయాలు మనకు చెప్తున్నాడు. మానవ జన్మ వచ్చేటప్పుడు ఏ జీవుడు ఏ మాతృగర్భంలో ఏ తండ్రి ద్వారా జన్మించాలో వాడి కర్మ బట్టి నిర్ణయించబడి ఉంటుంది. ఆ కర్మను అనుసరించి జీవుడు వర్షముల ద్వారా ఈ భూమి యందు ప్రవేశించి ధాన్యాన్ని ఆశ్రయిస్తాడు. ఆ ధాన్యాన్ని తిన్న పురుష శరీరంలో శుక్లంగా ప్రవేశిస్తాడు. అలా ఆ పురుషుని ద్వారా శుక్ల సోనతి సంయోగం వల్ల మాతృగర్భంలోకి ప్రవేశింపబడతాడు. అది మొదట మాతృగర్భంలో ఒక ఏకకణంగా ఏర్పడి క్రమంగా పిండంగా గట్టిపడుతుంది. తర్వాత క్రమక్రమంగా కాళ్ళు చేతులు ఇతర అవయవాలు ఏర్పడి 7వ మాసం నాటికి మెదడు ఏర్పడి ఒక స్పృహ కలుగుతుంది. అప్పుడు జీవుడు నరక వేదనలో పడుతూ ఉంటాడు. రౌరవాది నరకాల్లో ఎంత వేదన పడతారో జఠరంలో ఆ జీవి అంత వేదన పడుతూ ఉంటాడు. ఇది జఠర నరకం, అయితే అది భయంకరమైనది. 7వ మాసంలో ఈ పీడ తెలుస్తూనే జీవికి తన పూర్వజన్మలన్నీ గుర్తొస్తాయట. ఆ క్షణంలో ఆ జీవి తాను ఎన్ని జన్మలు ఎత్తాడో, ఎంతమంది తల్లుల ద్వారా పుట్టాడో, ఎంతమంది తల్లుల చనుబాలు త్రాగాడో, ఎన్ని తిన్నాడో, ఇవన్నీ తలుస్తూ ఇన్ని జన్మలెత్తినా ఒక్క జన్మలో కూడా దుఃఖ పరిహారానికి ప్రతిక్రియా ప్రయత్నం చేయలేదే అని వాపోతాడట. కనీసం ఇప్పుడు ఈ జన్మలోనైనా ఈ జఠర నరకం నుంచి మనకి విముక్తి కలిగితే ఈ జన్మలో సరైన దారిలో నడిచి ఆ భగవంతుని ఆశ్రయించి ఒక ఉత్తముడైన సద్గురుని ఆశ్రయించి తరింపజేసే విద్యలన్నీ నేర్చుకుని నిత్యానిత్యక సత్కర్మలన్నీ చేస్తూ రుణ విమోచనం కోసం గృహస్థాశ్రమైన స్వీకరించి సత్పురుషులను ఆశ్రయించి వేదాంత విచారంలో ముక్తి పొందుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడట. కానీ ఆ శిశువు పుడుతూనే వాడికి విష్ణుమాయ కప్పేసి అంతవరకు గర్భంలో చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోతాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అజ్ఞానం ఆవహించి ఈ శరీరం మనసు నేనే అనే భావన ఏర్పడి అహంకారం కూడి ఆ జీవుడు చనిపోయేంత వరకు ఆ భావం అతన్ని విడవకుండా ఉంటుందట. ఇది మన జీవన ప్రక్రియ. ఈ పాప పుణ్యాలు రాగద్వేషాలు కామక్రోధాలు వల్ల మలినం అయ్యేది జీవుడు మాత్రమే, అంటే మనసుతో కలిసిన చైతన్యం. కానీ చైతన్యం ఎప్పుడూ శుద్ధమే, దానికి మాలిన్యం ఉండదు. కాబట్టి మనం ఆ ఆత్మ యొక్క శుద్ధ స్థితిని పొందడానికి ప్రయత్నించాలి, ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలి. నేను అనే భ్రాంతి మనసు వల్ల ఏర్పడుతుంది. ఆ భ్రాంతిని తొలగించుకుని మనసు అసలు స్వరూపం తెలుసుకుంటే మనసు తన స్వస్వరూపంతో లయమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. మనం ఆత్మ అవ్వాలంటే అసలు ఆత్మ అంటే ఏంటో మనకి తెలియాలి కదా. ఆత్మ అన్నది కేవలం సత్య శాంత సూక్ష్మ సనాతన. ఆత్మ అందరిలోనూ ఉంది. ఆత్మ అన్నది కేవలం చైతన్య స్వరూపం, ఆనందమే దాని స్వభావం, అదే భగవానుడైన ఈశ్వర స్వరూపం. ఆత్మ నుంచే సర్వ జగత్తు వచ్చింది. ఆ ఆత్మయే బ్రహ్మ విష్ణు శివాది దేవతలు. ఇటువంటి ఆత్మని ఇంకో దానిలో ఆలోచించి అర్థం చేసుకోవడం వల్ల ఈ జీవుడు తనని తాను కోల్పోతున్నాడు. కనుక ప్రతి వారు ఈ జన్మ కాదు వచ్చే జన్మలో చూసుకున్నానులే అనుకోకుండా ఈ జన్మలోనే సర్వ ప్రయత్నాలు శ్రద్ధతో గురుభక్తితో సాధనతో ఈ శరీరం నేను అనే ప్రాకృత భావాన్ని విడిచిపెట్టి నిత్యము శాశ్వతము జీవమయము శుద్ధము శివము అయిన ఆత్మను నేను అనే భావాన్ని ఈ జన్మలోనే పొందాలి. అప్పుడు ఈ జన్మకి సాఫల్యం వస్తుంది. చివరగా పరమేశ్వరుడు బృహస్పతితో నాయన సర్వ వేదాంత సర్వస్వము నీకు ఇప్పుడు ఈరోజు చెప్పాను, ఇప్పుడైనా మానవులు సస్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అన్నట. ఆ భావన పొందాలంటే సద్గురువుని ఆశ్రయించి శ్రద్ధతో తెలుసుకోవాలి. శ్రద్ధ సర్వత్ర కారణం. సిద్ధి అన్నది వన్న వల్లే శ్రద్ధ అన్నది వస్తుంది. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా చెప్పారండి. మొత్తం చివరిగా మనందరం ఈ రుద్రము శివుడితోటే ముగిస్తున్నాం కాబట్టి నేను శ్లోకంతో ఈ మురళిని ముగిద్దాం.
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ధన్యవాదాలండి అందరికి.
ధన్యవాదాలండి శాంతి గారు, చాలా బాగా అయింది.
ధన్యవాదాలండి. నమస్కారం.
ధన్యవాదాలు. నమస్కారం.